ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. శివాయ నమః, శివాయ నమః. ఓం నమః శివాయ, శివాయ నమః, శివాయ నమః. ఓం నమః శివాయ, శివాయ నమః, శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. శివాయ నమః, శివాయ నమః. ఓం నమః శివాయ, శివాయ నమః, శివాయ నమః. ఓం నమః శివాయ, శివాయ నమః, శివాయ నమః, శివాయ నమః. ఓం నమః శివాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, సంవత్సరానికి ఒకసారి ముత్యాలం పాడేస్తున్నాను. శివాలయం వెంకట నరసింహరాజు గారు తదితర భక్తులు ఆహ్వానాన్ని పురస్కరించుకుని ముత్యాలం పాడు శివాలయానికి సంవత్సరానికి ఒకసారి రావటం జరుగుతుంది. అయితే సర్వసాధారణంగా సిటీస్లో మధ్యాహ్నం 2 గంటలకి 3 గంటలకి ప్రవర్తనలు ఏర్పాటు చేయటం మంచిది కాదు. సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేయాలి. అంటే ఏలూరు వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో మా ప్రవర్తనాలు ఎప్పుడు పెట్టినా సిటీస్లో సాయంత్రం 6 గంటలకే ఏర్పాటు చేస్తారు. అంటే ఎప్పుడు విజయవాడ వచ్చినా మేము సాయంత్రం 6 గంటలకి ఇక్కడ ప్రవర్తన ఏర్పాటు చేయవలసిందిగా, సాయంత్రం 6 గంటలకి సిటీస్లో అనుకోవడం, అది సాయంత్రం 6 గంటలకి ఈ ప్రవచనాలు ఏర్పాటు చేయవలసిందిగా వెంకట నరసింహరాజు గారిని ఆర్థిస్తున్నాం. తర్వాత ఈ సమావేశం అయిన తర్వాత, ఈ జ్ఞానయజ్ఞం పూర్తి అయిన తర్వాత అది పొలమూరు నేల పోగిలి ఆ ఊరి పేరు నేల పోగిలి. రెస్ట్ కూడా వారి మాకు బంధువులు కూడా నేల పోగిలి. అక్కడ నేల పోగులలో జన్మించడానికి ఒకసారి మాకు జిల్లా వెస్ట్ గోదావరిలో జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేశారు. ఇంకా చాలా చేయాలి అని అడ్వకేట్, ఆయన పేరు నాకు గుర్తు రావటం. వెస్ట్ గోదావరి అడ్వకేట్ ఇంకే కొన్ని కొన్ని పదాలు కాంగ్రెస్ లీడర్ ఆయన రాజగోపాలాచారికి సహచరుడు. నా గోపాలరెడ్డి గారు ఒకసారి చెప్పారు, నేను ఎప్పుడో 28 సంవత్సరంలోనే నేను ఆ కాంపోజిట్ స్టేట్లో పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాను. నా పేరు ట్యాగూర్ గారు గాంధీ గారు సూచిస్తే గాంధీ గారు రాజాజీకి సూచించారు. ఆయన ట్యాగూర్ గారు చదువుకున్నారు గోపాలరెడ్డి గారు. నాకు అప్పుడు పెళ్లి కాలేదు, నాకు 28 సంవత్సరంలో నాకు పెళ్లి కాలేదు. నేను పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన కాంపోజిట్ స్టేట్లో, అప్పుడు నా కాంపోజిట్ స్టేట్లో నాకు ఈ పంచాయతీరాజ్ అనుభవం లేదు. అవి ఏదైనా ఉంటే ఈ పొలమూరు రాజు గారిని అడుగుతా ఉండేవాడు అనుభవానికి. నేల పోగులంటే ఆ చుట్టుపక్కల కొంత నేల, కొంత చుట్టుపక్కల గ్రామాల్లో కొంచెం కొంచెం నేల తీసి కొంచెం గ్రౌండ్ తీసి ఒక ఊరు ఫారం చేశారు. ఆ చుట్టుపక్కల గ్రౌండ్ తీసి అంచేత నేల పోగుల కింద తీసి ఆ ఊరిని అక్కడ ఫారం చేశారు కాబట్టి నేల పోగులు అని ఆ ఊరికి ఆ పేరు అంతకు వచ్చింది. నేల పోగిలి అంటే కొన్ని నేల చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంత గ్రౌండ్ తీసి ఒక ఊరి కింద అక్కడ ఫారం చేస్తారు అని చెప్పి దానికి నేల పోగిలి. వారి స్వగ్రామం కూడా నేల పోగిలి నరసింహరాజు గారు. ఆయన శ్రీశైలంలో ఎడ్యుటేషన్ చేశారు దేవస్థాన తరఫున. తర్వాత సింహాచలం చేశారు. విజయవాడలో 6 సంవత్సరాలు దుర్గమ్మ గుడిలో ఎడ్యుటేషన్ చేశారు. తర్వాత ఈ దేవస్థానం ఇక్కడ నిర్మించినప్పుడు దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా చూశారు. అంతే వారు రిటైర్ అయిపోయారు. ఈ మధ్యనే జనవరి 31 శ్రీశైలంలో రిటైర్ అయిపోయారు. అని చెప్పి ఈ దేవస్థానానికి ఇక్కడ అమ్మవారి దేవస్థానానికి ఈ దేవస్థానానికి వారు సేవలు అందించినందుకు గుర్తుగా ఈ సమావేశం అనంతరం ఆ రిటైర్డ్ నరసింహరావు గారికి ఇక్కడ చిన్న సన్మానం ఏర్పాటు చేశారు. అది ప్రవచనం అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మీరు కూర్చుంటే సన్మానం కూడా మీరు తిలకించవచ్చు. అది నేత్రానందం. నేను చెప్పి మాటలు మీకు చెవులకు ఆనందం, అది కళ్ళకు ఆనందం. వారి సన్మానం కళ్ళకు ఆనందం, నేను చెప్పి మాటలు మురికి మీ చెవులకే ఆనందం. నరసింహరావు గారికి సన్మానం ఈ మీటింగ్ అయిన తర్వాత. ఇక్కడ మనకు అమ్మవారిని దర్శనం చేసుకొచ్చాం, తర్వాత గణపతిని దర్శనం చేశాం, శివుడు అయ్యగారిని అమ్మగారిని అందరినీ దర్శించాం. శివుడేమో మ్యాథమెటిక్స్, అమ్మవారి ఫిజిక్స్. శివుడు మ్యాథమెటిక్స్, అమ్మవారు ఫిజిక్స్. గణపతి అంటే ఏంటి అనుకుంటారు, విష్ణు యొక్క అంశం. గణపతి అంటే విష్ణువు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, మనకి పెద్దవాళ్ళు మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో పెద్దవాళ్ళు ఎవరంటే వాళ్ళు ఐన్స్టీన్, అక్కడ న్యూటన్, అక్కడ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో. అయితే న్యూటన్ ఎక్కువ మ్యాథమెటిక్స్లో కృషి చేశాడు, ఐన్స్టీన్ ఎక్కువ ఫిజిక్స్లో కృషి చేశాడు. ఇద్దరు సమానులు. ఈ మోడర్న్గా వచ్చిన వాళ్ళు అణువుని ఛేదించి, అణువులో ఇంత శక్తి ఉందని, అణు బాంబులు రావటం, ఘాటం బాంబులు రావటం, ఇవన్నీ కూడా వెనట్లు కూడా ఈ మోడర్న్ సైన్స్కి ఒక ఫాదర్ లాంటి వాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. 1955 వరకు అని జీవించన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఏంటంటే పదార్థానికి శక్తికి భేదం లేదన్నాడు. శివుడు పదార్థమైతే అమ్మవారు శక్తి, అగ్ని పదార్థమైతే, అగ్ని పదార్థమైతే దాంట్లోని వేడి శక్తి. అగ్ని పదార్థం అనుకోండి, దాంట్లోని వేడి శక్తి. అగ్ని వేడి లేకుండా ఉండదు. అంటే పదార్థం లేకుండా శక్తి ఉండదు, శక్తి లేకుండా పదార్థం ఉండదు. అగ్ని వేడి లేకుండా ఉండదు, వేడి అగ్ని లేకుండా ఉండదు. అని మనకు ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, మీరు ఎప్పుడు శివుడి గురించే చెప్తారంటే అమ్మవారి గురించి చెప్పరంటారు. మీరు ఎప్పుడు చూసినా మాట్లాడితే శివ శివ అంటారు, శివుడి గురించి ఎక్కువ మాట్లాడతారు, అమ్మవారి గురించి ఎక్కువ మాట్లాడరు అంటారు. వాళ్ళు నేను శివుడి గురించి చెప్పి ప్రతి మాట అమ్మవారికి వర్తిస్తుంది, అలాగే అమ్మవారి చెప్పిన మాట చెప్తే శివుడికి వర్తిస్తుంది. వారి వీరి వేరే అయితే కదా, రెండు ఒకటే. సరసాలంగా మ్యాథమెటిక్స్ కంటే ఫిజిక్స్ చాలా కష్టమని చెప్తారు. అంటే మ్యాథమెటిక్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక మోడల్ తీసుకుంటే ఆ మోడల్లో ఉండే లెక్కలైనా మోడల్ ప్రకారం చేసేస్తే వచ్చేస్తాయి, కానీ ఫిజిక్స్కి అనాలిసిస్ ఎక్కువ ఉండాలి. మ్యాథమెటిక్స్ కంటే ఫిజిక్స్లో కొంచెం బ్రెయిన్ ఉండాలి, అనాలిసిస్ ఎక్కువ ఉండాలి. అనాలిసిస్ అంటే మ్యాథమెటిక్స్ కంటే కూడా ఫిజిక్స్లో అనాలిసిస్ ఎక్కువ ఉండాలి. అది ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మనకు అనవసరం. అంటే శివుడు నిప్పైతే, అమ్మవారు వేడి, అమ్మవారు అందులో ఉన్న ఉష్ణం. అంటే ఇద్దరు చెప్పటం, ఇద్దరు వేరు కాదు అని చెప్పటం. కాకపోతే ఏం చెప్పాడంటే శివుడి శబ్దం అంటే దాని అర్థం పార్వతి అని చెప్పాడు. శబ్దము అర్థము వేరుగా ఉండవు, శబ్దం చోట అర్థం ఉంటుంది, ముందు చేరుతుంది. అలాగే కాళిదాస ఏం చెప్పాడంటే శబ్దము శివుడైతే దాని అర్థం పార్వతి అని చెప్పాడు. అంటే ఇద్దరు వేరు కాదని చెప్పటం. తర్వాత మా ఈ జ్ఞానయజ్ఞాల ప్రవచనాలు ఏంటంటే సరసంగా సన్యాసులు ఈ సబ్జెక్ట్ని చెప్పాలి. యజ్ఞాన యాగాలు గృహస్థులు చేయొచ్చు కానీ సన్యాసులు చేయకూడదు. ఈ సన్యాసులు సబ్జెక్ట్ వేసి ఎక్కువ యజ్ఞాన యాగాల్లోకి వెళ్ళిపోతున్నారు. మీరు యజ్ఞం చేస్తే యాగం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయంటే మా కూడా పడతారు. మీరు మీ అజ్ఞానం పోగొట్టుకుని అంటే మమ్మల్ని ఎవరు చూస్తారు, ఎవరు గౌరవిస్తారు, మమ్మల్ని ఎవరు గౌరవిస్తారు? మీ అజ్ఞానం పోగొట్టుకోండి అని మేము సబ్జెక్ట్ చెప్తాంటే మమ్మల్ని ఎవరు గౌరవిస్తారు, ఎవరో గౌరవించారు? మార్కెట్లో మాకు ఇది ఉండదు. కానీ యజ్ఞం చేసి యాగం చేసి మీకు ఆ కోరిక నెరవేరుతుంది, ఈ కోరిక నెరవేరుతుందని చెప్తే జనం తండోపుతాం వాళ్ళుగా వచ్చేస్తారు. అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కోసం. అంటే మనిషికి ఏది మంచిదో వాడికి తెలియదు, మనకేది మంచిదో మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి బాగా తెలుస్తుంది. కానీ ఈ సబ్జెక్ట్ యొక్క ప్రయోజనం ఏంటంటే సైన్స్ని ఎప్పుడు కూడా దానికి చేత కాని విషయం అడగకూడదు. సైన్స్ మనం సైన్స్ ఎప్పుడు కూడా దానికి ఏదైతే చేతనో అది చేయమని అడగాలి. కానీ దానికి చేత కాని విషయం సైన్స్ చేయగలదు. సైన్స్ మన కంఫర్ట్స్ తీసుకొస్తుంది, మన బాడీకి కంఫర్ట్ తీసుకొస్తుంది, కానీ హ్యాపీనెస్ తీసుకురాలేదు. దాని పని కాదు, అది దాని పని కాదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో వంతిని కట్టాలనుకుంటున్నామని ఎలా కట్టమంటారంటే అర్థం ఏంటి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో వంతిని కట్టమంటున్నామంటే డాక్టర్ గారికి చేత కాని పని అడిగితే ఎలా ఉంటుంది? అంటే ఎవరిని ఏది అడగాలో అదే అడగాలి. సారోల్ ఎస్టేట్కి సారోల్ సెల్ఫ్ నాలెడ్జ్ సారోల్ ఎస్టేట్కి తీసుకెళ్ళాం, కానీ సైన్స్ తీసుకెళ్ళాలి. అలా భగవంతుడైన వాడు సైన్స్ ఆబ్జెక్ట్ కాదు. సైన్స్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది, ఆత్మకు అది కాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ లేదు ఆత్మజ్ఞానం. అంచేత బుద్ధుని చెప్పనివ్వండి, శంకరుని చెప్పనివ్వండి, ఉపనిషత్తులు చెప్పనండి, వేదాలు చెప్పనివ్వండి, వేద నిర్మితములు అంటే ఈశ్వరు యొక్క ఈశ్వరునుంచే వేదాలు వచ్చినది. ఒక మనిషి వేదం అనేది వేదం అంటేనే జ్ఞానం. కొంతమంది ఈ మధ్యన అమ్మాయిలకి వేదం అని పేరు పెడుతున్నారు. వేద వేదం నేను సంతోషిస్తున్నాను ఆ పేరు చూసి. ఈ మధ్యన ఎవరిని అడిగాను నీ పేరు ఏం పేరు అంటే వేద అంది. చాలా సంతోషించాను, వేద అంటేనే జ్ఞానం, మంచి పేరు అనుకున్నాను. అంటే అవి ఈశ్వరు నిర్మితారు, వేదాలు ఈశ్వరు నిర్మితారు. దాన్ని చేసుకుని ఋషులు రాశారు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇవన్నీ కూడా ఋషులు రాశారు. దాన్ని వేదాన్ని చేసుకుని అలా ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులన్నీ సమగ్రంగా తీసుకుని అందులోని జ్ఞానమే భగవంతుడు భగవద్గీతగా చెప్పాడు. వేదం స్మృతి అయితే మనుస్మృతి, అయ్యమ్మ స్మృతి, అది ఇది కూడా స్మృతిలోకి వస్తుంది. భగవద్గీత కూడా స్మృతిలోకి వస్తుంది. తర్వాత పురాణాలు. ఆచార్య శంకరుడు, ఆదిశంకర ది గ్రేట్ ఆచార్య, మొదటి ఆచార్యుడు, ప్రథమ ఆచార్యుడు. ఆయన గురించి చెప్తారంటే శృతి స్మృతి పురాణాల్లో మూడాటిలో కూడా సమానమైన కమాండ్ ఉందారు. శృతి స్మృతి పురాణం ఇవన్నిటితో పాటు దాని తాలూకు పాండిత్యమే కాకుండా కరుణామయుడు. ఇచ్చాడు కరుణ లేకపోతే ఇతరులకు టీచ్ చేయలేడు. ఎంతకంత కంపేషన్ ఉంది, పట్ల కంపేషన్ లేకపోతే టీచింగ్ సాధ్యం కాదు. ఈ సబ్జెక్ట్ యొక్క దీని యొక్క ప్రయోజనం ఏంటి? జ్ఞాన యజ్ఞాల ప్రయోజనం ఏంటి? జ్ఞాన యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, కానీ యజ్ఞాలు గీతలో చెప్పాడు. ఇప్పుడు మనం జరుపుకునేది జ్ఞాన యజ్ఞం. మిమ్మల్ని అందరినీ జ్ఞాన యజ్ఞం ప్రయోజనం ఏంటంటే ఎక్కడ దుఃఖం లేదు, ఎక్కడ అశాంతి లేదు, ఎక్కడ అమృతం ఉందో, ఎక్కడైతే అమృతానుభవం ఉందో, ఏ సుఖం తెలిసినాక దానికి సమానమైన సుఖం కానీ దానికి మించిన సుఖం కానీ ఏదైనా తెలుస్తుందో, ఏ శాంతితో ఓడలేనప్పుడు దానితో సమానమైన శాంతి కానీ దానికి మించిన శాంతి కానీ ఏదైనా తెలుస్తుందో, అట్టి ఈశ్వరుడు, అది ఆత్మనండి, ఈశ్వరునండి, చైతన్యమనండి, బ్రహ్మమనండి, ఏ రకరకాల పేర్లు ఉన్నాయి. అలాగే మనస్సు కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. జీవుడు అంటారు, మనస్సు అంటారు, చిజ్జల గ్రంథి అంటారు, సైతాన్ అంటారు, దేహగత మరి నేను అంటే మోతలంపు అంటారు. దేహ మనకి నేను 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 అని ఒక తలంపు ఉంది. ఆ నేననే మొదటి తలంపు కూడా మనకు నేను నేననే ఒక తలంపుంది. తలంపది నేను నేను అంటాం, అందరం నేను 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 అంటాం, కానీ అది తలంపే. అది అన్ని తలంపులకి మొదటి తలంపు. ఆ మొదటి తలంపులో మూల తలంపు కూడా జీవుడు అని పిలుస్తారు. జీవుడన్నా చిజ్జడు గ్రంథన్నా రకరకాల ఏమి పేర్లు, ఒకే పదార్థానికి చాలా పేర్లు ఉన్నాయి. అదేవిధంగా అంటే ఈ సబ్జెక్ట్ యొక్క ప్రయోజనం ఏంటంటే మిమ్మల్ని ఒక సుఖ మీలో సుఖస్వరూపం ఉంది, అది దేవుడు అంటేనే అయ్యామని, రాముడని కృష్ణుడని యహోవాని అల్లాని మనం అనుకుంటాం. దేవుడి పేరు అంటేనే బైబిల్ అని చెప్పండి అయ్యాం. దేవుడు అంటే నేను ఉన్నాను, అయ్యాం నేను ఉన్నాను. మన అందరికీ ఉండాలన్నా చనిపోవాలుందా, అందరికీ ఉండాలనే ఉంది, ఆ ఉండటమే దేవుడు. ఎవరికి చనిపోవడం లేదు, అందరికీ ఉండాలనుంది. మన దేహంతో మనోదేహములతో సంబంధం లేకుండా ఒక సద్వస్తు ఒక నిజం మన హృదయంలో ఉంది. దానికి చావు పుట్టుకలు ఎలా ఉంటుందో తెలియదు, దానికి చావు పుట్టుకలు ఎలా ఉంటాయో తెలియదు, దానికి అశాంతి ఎలా ఉంటుందో తెలియదు, దానికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, దానికి దుఃఖ స్పర్శ, దానికి సూర్యుడు ఏ విధంగా అయితే చీకటిని చూడలేడు, దానికి మన హృదయంలో నిజానికి దుఃఖం ఉంటుంది, దాని అడ్రస్ తెలియదు. అసలు సూర్యుని అడుగుతా ఉంటాడు మనం ఏమంటి చీకటి ఎలా ఉంటుందో, చీకటి గురించి చెప్పమంటే చీకటి ఎలా ఉంటుందో ఎప్పుడు చూడలేదు. ఈయన అమెరికా వెళ్తే అమెరికాలో చీకటి ఉందంటే, ఈయన అమెరికా వెళ్తే అమెరికాలో వెలుతురు వచ్చేస్తుంది, యూరప్ వెళ్తే యూరప్ లో వెలుతురు వచ్చేస్తుంది, ఎక్కడికి సూర్యుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెలుతురు వచ్చేస్తుంది. ఆయనకి చీకటి కనపడదు, అసలు చీకటి కనపడదు. అదేవిధంగా ఈ ఆత్మకు కూడా అది అజ్ఞాన దుఃఖం అంటే ఎలా ఉంటుందో, స్పర్శ ఎలా ఉంటుందో దానికి తెలియదు. అది ఒకటి నిజం, అది మన హృదయంలో ఉంది, ఎక్కడ లేదు. అదే భగవంత్ శ్రీ వాసుదేవ స్వామివారు ఈశ్వరుడు అని చెప్పాడు. భగవంత్ వసుదేవుడు గారు అబ్బాయిగా చెప్పలేదు, ఈశ్వరుడు అని చెప్పాడు. ఈశ్వరుడు అని చెప్పి మీ అందరూ మీ అడ్రస్ ఒకసారి చెప్పండి అని అర్జునుడు, మీ అడ్రస్ ఆంధ్ర హృదయంలో ఆంతర్యామగా ఉన్నాను అన్నాడు. ఆంధ్ర హృదయంలో ఉన్నాను, అంతర్యామగా ఉన్నాను, వారి యొక్క దేహ ప్రవర్ధాన్ని అనుసరించి ఆశిస్తున్నానని. అయితే నేను ఏదో హృదయంలో నిజం ఉంది నిజం ఉందని అనుకుంటే సరిపోదు. అంటే అయ్యా నేను ఉన్నాను. రామకృష్ణ పరమహంస గారు మాట చెప్పారు, నేను నేనని నువ్వు అంటున్నావు తెలుసుకోవడం జ్ఞానం అన్నారు. పాండిత్యం జ్ఞానం కాదు, ఐశ్వర్యం జ్ఞానం కాదు, నీకున్న గౌరవం జ్ఞానం కాదు, నీకున్న ధనం జ్ఞానం కాదు, ఏది బాగా అవుట్ సైడ్ కాదు. అవుట్ సైడ్ కూడా వల్ల మీ అజ్ఞానం నశించదు, అజ్ఞానం అవిద్య నశించదు, దేహభ్రాంతి నశించదు. ఎంతకాలం అయితే దేహబుద్ధి నశించదో అంతవరకు మీకు ఆత్మబుద్ధి కలగదు. ఆత్మబుద్ధి కలిగే వరకు మీకు మనం ఎలా శవాన్ని మోస్తూ ఉండవలసింది, అశాంతి మనిషి కూడా నీడలో వస్తుందో, ఆత్మ దేహబుద్ధి దేహాభిమానం ఉన్నంతకాలం అలాగే మనిషి కూడా నీడ ఎలాగ వస్తుంది. మీరు ఏ శరీరంలో ధరించినా సరే మీకు కూడా దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది. అంటే దుఃఖం అనేది స్థితి ఒకటి ఉంది, అశాంతి ఎలా ఉంటుందో తెలియని స్థితి ఒకటి ఉంది. ఆ స్థితి ఎక్కడ బయట లేదు, మీ లోపల ఉంది. ఆ నిజం అనేది భగవంతుడు చెప్పాడు, మీ అందరూ నేను ఉన్నానని. ఆ ఉండటమే దేవుడు. మన దేహం ఉన్నా దేహం లేకపోయినా, లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా, మనం చూసే పదార్థాలతో వినే విషయాలతో సంబంధం లేకుండా స్వాతంత్రంగా ఉన్నది. ఆ హృదయంలో ఒక నిజం ఉంది, అయ్యా నేను ఉన్నాను. ఇంకే ఉన్నాను ఉన్నాను ఉన్నానంటే దుఃఖం లేని స్థితికి వెళ్ళే. ఆ ఉన్నదేదో నేనని నీకు తెలియాలి, అప్పుడు నువ్వు సార్వల స్టేట్కి వెళ్తావు. నేను ఉన్నానంటే సరిపోదు, నేనై ఉన్నాను. నేను ఉన్నానంటే మీకు సరిగ్గా లోపలికి వెళ్ళారు మీరు. నేను ఉన్నానంటే సరిపోదు, నేను ఆ ఏదైతే ఉందో అది నేనున్నాను. ఆ అద్వైతానుభవం, ఆ అమృతానుభవం మీకు వచ్చే వరకు ఏ మనిషిని ఎంత పండితుడైనా ఎంత ధనమైనా ఎంత మీకు ధనవంతుడైనా అవుట్ సైడ్ కూడా ఓ సామ్రాజ్యానికి ఇంకా అధిపతిదైనా ఓ అశాంతి దుఃఖం మిమ్మల్ని విడిచిపెడితే వెంటాడుతూ ఉంటుంది. మన హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం యొక్క స్వరూపమే సుఖం, ఆ నిజం యొక్క స్వరూపమే శాంతి. అయితే దాని తాలూకు సుఖం మనకు వచ్చే వరకు అది ఒకటే స్వతంత్రమైనది. మిగతా అన్ని విషయాలు తోడుకునే సుఖాలు ఆ నిజమైన సుఖం ఒకటే స్వతంత్రమైనది, అదే ఇండిపెండెంట్. ఆ నిజమే మన ఉదయం ఒక నిజం ఉంది, దాని తాలూకు సుఖమే స్వతంత్రమైనది. దాని తాలూకు దాని సుఖం దుఃఖం మిశ్రం, దాని తాలూకు శాంతి దుఃఖం మిశ్రితం కానిది. అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్ ఇండిపెండెంట్ గానే ఉంటుంది. బయట ఉన్న మనుషుల మీద కానీ పదార్థాల మీద కానీ ఏ ఆబ్జెక్ట్ మీద అది ఆధారపడదు, అది డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ గానే ఉంటుంది. అది దుఃఖం ఇస్తే అక్కడెక్కడ దుఃఖం యొక్క స్పర్శ కూడా ఉండదు. ఇప్పుడు మనం కూడా కొన్ని సుఖాలు అనుభవిస్తున్నాం, ఎన్నో కొన్ని సుఖాలు మనం కూడా అనుభవిస్తున్నాం. ఈ దుఃఖ ఈ సుఖాలు కానీ దుఃఖ మిశ్రితములు మనం ఏ ఇప్పుడు బయట నుంచి ఏ రకాల సుఖాలు వచ్చినా మనకి అందులో మనకు తెలియదు, అన్ని దుఃఖం మిశ్రమవుతాయి. భవిష్యత్తులో రెట్టింపు రెట్టింపు మనకు దుఃఖం తెచ్చిపెడుతుంది. అది మనకు తెలుసుకున్న అంతే తెలియకపోయినా అంతే, మనకి తెలియకపోయినా నిప్పు మీద చెయ్యేసి తెలిసిన వాడిని కాలుస్తుంది, తెలియని వాడిని కాలుస్తుంది. నిప్పు మీద చెయ్యేస్తే తెలిసిన అది నిప్పు కాలుస్తుంది అని తెలిసిన వాడు కానీ మనకి తెలియక నిప్పు కాలుస్తుందని తెలియకపోయినా నిప్పు కాలుస్తుంది. దాని స్వభావం అది, దాని ఆ నిప్పు యొక్క స్వభావం అది. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే లోపల నిజం మీకు తెలుసున్నా మీకు తెలియకపోయినా మీరు ఎరుగుతో అక్కడికి వెళ్ళినా మీకు తెలియకుండా వెళ్ళినా ఆ హృదయం యొక్క డెప్త్ లోకి వెళ్ళినప్పుడు హృదయం యొక్క లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆ సుఖం ఆ శాంతి ఆనందం మీ సహస్రం నిండిపోతుంది. దాని తాటి దాని తాలూకు సుఖంతో దాని తాలూకు శాంతితో దాని తాలూకు ఆనందంతో మీ సహస్రాలు నిండిపోతుంది. ఆ స్థితిలో ఉండి ఎవడైనా మీకు శబ్దం చెప్తే దాని ద్వారా మీకు ఆనందం ఉంటుంది. కానీ కేవలం పాండిత్యం వల్ల అందేది కాదు. పాండిత్యం యొక్క ప్రయోజనం ఉంది, ధనం యొక్క యాన్ని కాంప్లీట్గా ఊడిచేయటి గొడవలు అది అన్ని మనం నేర్చుకుంటే మనసుతో ఎక్వైరీ చేసుకునేది. మ్యాథమెటిక్స్ అనండి, ఫిజిక్స్ అనండి, పాండిత్యం అనండి, ఎకనమిక్స్ అని మన మనసుతో నేర్చుకునే విషయాలు అది. ఇది ఎలా కాదు, ఇది ఎలా కాదు, మనస్సు యొక్క మూలంలోకి వెళితే ఇది తెలుస్తుంది. అది ఇది మనస్సుతో నేర్చుకునేది కాదు. ఇది అంటే మీరు గ్రహించవలసింది ఏంటంటే బుద్ధుడు చేసిన ప్రక్రియనా యేసుక్రీస్తు చేసిన ప్రక్రియనా మన ఉపనిషత్తులు చెప్పిన ఈ జీవుణ్ణి దుఃఖం ఎలా ఉంటుందో దుఃఖం ఎలా ఉంటుందో తెలియని స్థితిలోకి తీసుకెళ్ళాలి. సారా నెక్స్ట్ ఏటకిది దుఃఖం లేని స్థితి ఒకటే కాదు, మీ దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళి మీరు ఆనంద సాగరంలో శాంతి సాగరంలో ఊగిసలాడాలి. అది బాహ్య పరిస్థితుల వల్ల రాదు. పూర్వం మన వాళ్ళకి కార్లు లేవు, రైళ్లు లేవు, విమానాలు లేవు, ఒంటెద్దు బళ్ళు, గుర్ర బళ్ళు, రెండెడ్ల బళ్ళు, కానీ మనకంటే సుఖంగా ఉన్నారు అండి. మనం అనుకుంటూ వాళ్ళు ఏదో కష్టాలు పడిపోయారు అనుకుంటున్నాం. మనం రైళ్ళనే తిరిగి ఈ బాక్సులు రైలు బాక్సులు వాటిలో తిరిగి పూర్వం వాళ్ళు ఏదో చాలా కష్టపడిపోయారు మనం సుఖపడం. ఇప్పుడు రైళ్ళు వచ్చేసినాయి, కార్లు వచ్చేసినాయి, విమానాలు వచ్చేసినాయి, అందరికీ తెలవ కారునాయి. మీరు అది కోడలకు కారు, అత్తగారికి ఒక కారు, మాంగారికి ఒక కారు, అందరికీ తెలవ కారు, ఇంటి చుట్టూ కార్లు. మరి మీరు అందరూ సుఖంగా ఉన్నారు, ఎవరైనా చేయి చెప్పండి. మేము 100% అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ లో ఉన్నాం, అన్బ్రోకెన్ హ్యాపీనెస్ లో ఉన్నాం, పెర్మనెంట్ హ్యాపీనెస్ లో ఉన్నాం. ఎవరు ఉన్నవాళ్ళు ఎవరైనా చేతి ఎత్తండి. అవుట్ సైడ్ గొడవల్లో బాహ్యమైన గొడవల్లో సుఖం అనేది లేదు. అయితే కొన్ని ఈ సైన్స్ ఏం చేసి టెక్నాలజీ ఏం చేసిందంటే కొన్ని మనకు కొన్ని అవసరం కొన్ని బాహ్యంగా కొన్ని ఏం చేసి సదుపాయాలు తీసు దాన్ని సదుపాయాలు అంటారు. కొన్ని కంఫర్ట్స్ తీసుకొచ్చింది, కొన్ని సదుపాయాలు. నిజంగా మన సుఖం సదుపాయాల మీద ఆధారపడి ఉంటే సుఖం పెరిగిపోవాలి. పూర్వం ఎంతైతే సుఖపడ్డారో వాళ్ళు నీరికాయ పంచిని కట్టుకుని హై స్కూల్లో కాలేజీలో చదువుకోకుండా మనకంటే ఎక్కువ సుఖపడ్డారు. వాళ్ళు నడిచండి సుఖపడ్డారు, మనం ఇమాడాలు ఎన్ని దుఃఖపడుతున్నాం. ఎంచేతంటే సుఖం అనేది బయట విమానాల్లో కానీ రైళ్ళలో కానీ కారుల్లో కానీ ఎక్కడ బయట లేదు, ఎక్కడ బయట అనేది లేని లేదు. అయితే నీకు దుఃఖం నీకు అంటే సుఖం ఎక్కడ ఉంది, లోపల ఉంది. శాంతి ఎక్కడ ఉంది, లోపల ఉంది. అంటే నీకు అది ఎక్కడైతే సుఖం లేదో అక్కడ వెతికిన కోటి సంవత్సరాలు వెతికినా మీకు దొరకదు. ఎక్కడైతే సుఖం ఉందో ఎక్కడైతే శాంతి ఉందో అక్కడ ఈనాడుకి అయిపోయినా మీకు ముందు నాటికైనా దొరుకుతుంది, అది లాభ్యమవుతుంది. వెతకండి దొరుకుతుంది, తట్టండి తొరవబడదు. మనం దాని గురించి అన్వేషణ చేసి అన్వేషణ చెయ్యాలి. అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే, మీ అందరి హృదయాల్లో నేను ఉన్నాను, మీ అందరి హృదయంలో ఉన్నాను, మీరు అనుకోవాలి నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను, కానీ మీరు అనుకున్నట్టుగా లేదు, ఏడుస్తే కూర్చోలేదు అక్కడ. నేను ఉన్నాను, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను, కానీ మీరు అనుకున్నట్టుగా లేదు అంటే దాన్ని మీ మైండ్ మైండ్ సంకల్పాలు వికల్పాలు చేస్తూ ఉంటుంది. మీ మైండ్ అక్కడ చేరలేదు, మీ వర్క్ అక్కడికి చేరలేదు, మీ ఇమాజినేషన్ అక్కడికి చేరలేదు, ఏమీ. కానీ నేను ఉన్నాను, కానీ మీ ఇంద్రియాలకి అందరూ, మీ మనసుకు అందరూ, మీ మనసుకు ఒక ఆబ్జెక్ట్ కాదు, మీ మనసు చేత తెలియబడేవాడిని కాదు, మీ ఇంద్రియాల చేత చూడబడేవాడిని కాదు. నేనంటే ఉన్నాను, లేనంటే ఉన్నాను. నేను ఎంత లోతుగా ఉన్నాను, మీ హృదయంలో ఎంత మీ హృదయంలో ఉన్నాను. ఆ హృదయం దేహం యొక్క రక్తాన్ని పంపు చేసే హృదయం కాదు, మీ హృదయంలో ఉన్నాను, మీ లోపల ఉన్నాను, ఆధ్యాత్మిక హృదయంలో ఉన్నాను. నేను ఉన్నాను, కానీ నేను ఉండే స్థానం శరీరంలో భాగం కాదు. ఏం చదివి మన శరీరంలో భాగం, శ్మశానంలో శరీరం కాలినప్పుడు అది కూడా కాలిపోతుంది. ఆ మూల తలంపు యొక్క మూలం మన లోపల ఉంది. నేననే తలంపు లోపల నుంచి వస్తాము, కానీ బయట నుంచి రావటం లేదు, దాన్ని బయట వెతుకుతున్నాం. లోపల వెతికితే ఎక్కడ వస్తువు పోతే అక్కడ వెతికితే దొరుకుతుంది, కానీ బయట ఎక్కడ అది ఎక్కడైతే ఉన్న చోట వెతికితే దొరుకుతుంది, లేని చోట వెతి కోటి సంవత్సరాలు వెతికినా అది దొరకదు. అంటే మనం ఏం చేస్తున్నాం, లోపల ఉన్న పదార్థాన్ని మనకు కళ్ళు ఉన్నాయి కాబట్టి బయట వెతుకుతున్నాం. మీకు అర్థమవుతుంది, మా కళ్ళు ఉన్నాయి కానీ. ఒక అమ్మగారు ఇంట్లో వస్తువులు పోగొట్టుకున్నారు, రోడ్డు మీద వెతుకుతున్నారు. ఏంటంటే మాకు వస్తువు పోయిందమ్మా, అందుకే రోడ్డు మీద వెతుకుతున్నాను అందట్టు. అదేంటో ఎక్కడ పోయిందన్నది, అది చూసిన వాడు మా ఇంట్లోనే పోయిందన్న. మరి మీ ఇంట్లో పోతే రోడ్డు మీద చూస్తున్నావు అంటే మా ఇంట్లో చీకటిగా ఉంది అని చెప్పి రోడ్డు మీద ఎరుగ్గా ఉంది అని చూస్తున్నానని చెప్పింది. ఆ ఇంట్లో నిజంగా చీకటిగా ఉండే కొంచెం దీపము చిన్న దీపము వెలిగించుకొనబడను. సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి వచ్చేస్తుంది. చీకటి వచ్చేసినాడు, ఏడుస్తూ కూర్చోవడలేదు మనం, దీపాలు వెలిగించుకుంటున్నాం. ట్యూబ్ లైట్లు, ఆ 60 పవర్ వోల్టేజ్ లైట్లు, ఆ లైట్లు కలర్ లైట్లు, ఆ లైట్లు లేకపోతే కెరసిన దీపాలు, ఆ లైట్లు లేకపోతే టార్చ్ లైట్లు, ఆ లేకపోతే కొవ్వొచ్చులు, ఏదో పెట్టుకుని ఏదో పెట్టుకుని సూర్యుడు అస్తమించాలని ఏడుస్తూ కూర్చోకుండా ఆ లైట్ని మనం క్రియేట్ చేసుకుని ఇంటికాడ మన పనులు ఎలా చేసుకుంటున్నాం. బయట వెతకటి అంటే అన్ని పనులు నువ్వు సూర్యుడు అస్తమించిన తర్వాత చేసుకుంటున్నావు కదా, అలా నీ లోపల ఉన్న ఒకటి వస్తువు ఒకటి ఉంది, అక్కడ వెతకటానికి ప్రయత్నం చెయ్యి. ఆ లోపల ఆ వస్తువు దగ్గరికి నువ్వు చేరాలంటే నీ లోపల ఉన్న వస్తువు కృష్ణుడు ఏమన్నంటే, వస్తువు అంటే ఆత్మజ్ఞానం కావాలనుకునే వాడికి అభ్యాసము వైరాగ్యం ఈ రెండు ఉంటేనే సాధ్యం అన్నాడు. అభ్యాసం ఒకటే చాలదు, పక్షి ఎగరటానికి రెండు రెక్కలు ఉండాలి. అలాగే వైరాగ్యం లేకుండా అభ్యాసం ఉంటే సరిపోదు, అలాగే వైరాగ్యం ఉండి అభ్యాసం ఉన్నా సరిపోదు. అభ్యాసం వైరాగ్యం ఉంటే నేను ఎక్కడ ఉన్నాను, నీ నిజమైన ఇంట్లో ఉన్నాను. మన హృదయంలోకి మనం వెళ్ళే వరకు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్ళే వరకు మన అశాంతి విడిచిపెట్టదు. ఇంచదు మీకు ఎవరికైనా అశాంతిగా ఉందనుకోండి, అశాంతి ఉంటే ఉండనివ్వండి, దుఃఖం ఉంటే ఉండనివ్వండి, మనసులో బెంగ ఉంటే ఉండనివ్వండి. మాకు 10 చిన్న కార్లు ఉన్నాయి, మాకు నిద్ర పట్టకపోయినా పర్వాలేదు, మీలో ఎవరైనా అనుకుంటున్నారో. మాకు దుఃఖం ఉన్న ఇబ్బంది లేదు, రాత్రి నిద్ర పట్టకపోయినా పర్లేదు, 10 చిన్న కార్లు ఉన్నాయనుకుంటారు ఎవరైనా. ఇంచగా మాకు మీకు అశాంతి ఉంటే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దుఃఖం ఉంటే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ స్వభావంలో దుఃఖం లేదు, మీ స్వభావంలో అశాంతి లేదు, మీ స్వభావంలో టెన్షన్ లేదు, మీ స్వభావంలో కర్తృత్వం లేదు. కర్తృత్వం ఎక్కడైతే అక్కడ, కర్తృత్వం ఎక్కడ ఉంటే అక్కడ బంధం ఉంటుంది, కర్తృత్వం ఎక్కడ ఉంటే అక్కడ దుఃఖం వస్తుంది. కర్తృత్వం శక్తిని కర్మ వెంటాడుతుంది అని చెప్పి ఆత్మ ఈ కర్మ సిద్ధాంతం నుంచి వాడు తప్పుకోవాలంటే ఏ పదార్థానికి అయితే కర్తృత్వం లేదు దాన్ని తెలుసు. నీకు శాంతి లేదు, ఆనందం లేదు, నో బాండి మీకు, నీకు ఎక్కడ అది తెలుసుకునే వరకు నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, నో ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ నాన్ సెన్స్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్. ఇవన్నీ ఎక్కడైతే లేవు అక్కడికి వీళ్ళు అక్కడికి వీళ్ళు దాని తాలూకు ఎరుకులు కలిగి ఉండే వరకు నీకు దెబ్బరేషన్ లేదు. స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉందని, స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉందని యేసు చెప్పాడు. మన మన కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడు, నేను నీ లోకంలో ఉన్నానని చెప్తున్నాడు. నీకు బయట ఎక్కడ ఉన్నానని చెప్పటం లేదు, నీ లోపల ఉన్నానని చెప్తున్నాడు. మనకున్నది మనకున్నది అజ్ఞానం, మనకున్నది విద్యాజ్ఞానం. ఈ విద్యాజ్ఞానాన్ని బుధం వేసు తెలుసు సత్యజ్ఞానం అనుకుంటున్నాం. సత్యజ్ఞానం వేరు, విద్యాజ్ఞానం. సత్యజ్ఞానం అంటే ఏదైతే ఉందో దాని తాలూకు అలక్ష్యంగా చూస్తున్నావో, సత్యం తాలూకు ఎరుక నీకు అంత ఖాళీగా ఉన్నప్పుడే ఎప్పుడు ఉంటుందో, అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో ఏది సమానంగా ఉంటుందో, దేని స్వరూపము సుఖము, దేని స్వరూపే కానీ ఆవిద్య నశిస్తేనే కానీ ఆ జ్ఞానం నశిస్తేనే కానీ దాని తాలూకు ఎరుక నీకు రాదు. ఇదే ప్రశ్న ఈస్ట్ గోదావరిలో సెకండ్ ఎడిపిల్లో ఒకరు ప్రశ్న అడిగారు నన్ను. ఏమని అడిగారంటే, ఏ పుస్తకం చదివినా, వేదం చదివినా, భగవద్గీత చదివినా, బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా, నువ్వు ఆత్మవు డెక్ట్ నీకు చావంటే ఎలా ఉంటుందో, పుట్టుకి ఎలా ఉంటుందో తెలియని ఆత్మడు చాచన్యములు అని రిపీటెడ్గా చెబుతున్నాయి. చెప్పిన శ్లోకం మళ్ళీ చెప్తున్నారు, అలా భగవద్గీత కూడా చెప్పిన విషయాలు అలాగే చెప్తున్నారు. రిపీటెడ్ ఒకసారి చెప్పి ఊరుకోవటం లేదు, రిపీటెడ్గా చెప్తున్నారు. నిజంగా నేనే కనుక ఆత్మనైతే, నేనే కనుక చైతన్యాన్ని అయితే, నేను భర్త ఎలా ఉంటుందో డెత్ ఎలా ఉంటుందో తెలియని వస్తువునైతే నాకు దుఃఖము ఎంతకు వస్తున్నది, నాకు అత్యంతి ఎంతకు వస్తున్నది అని అడిగారు కృష్ణుడు. ఆ శాస్త్రంలో చెప్పిందే కనుక నిజమైతే అంటే వాళ్ళు చెప్పింది ఏంటి, దిస్ బాడీ నాట్ దిస్ మైండ్, ఇమోర్టల్ సెల్ఫ్ యూఆర్, ఇలా చెప్తే అదే నిజమైతే నాకు దుఃఖం ఎందుకు వస్తున్నది, ఆ శాంతి ఎందుకు వస్తున్నది, టెన్షన్ ఎందుకు వస్తుంది అని. అంటే దీన్నే విద్యాజ్ఞానం అన్నారు. అంటే అక్కడ సబ్జెక్ట్ ఆచార్య వారు దానికి సమాధానం ఏం చెప్పారు, ఇంతకుముందే ఆచార్యుల వారు దానికి సమాధానం చెప్పి ఉంచారు. ఆచార్య వారు దానికి సమాధానం ఏం చెప్పారంటే, నీకు దుఃఖం ఎక్కడుంది, శరీరంలో ఉంటాయి దుఃఖాలు, ఇష్టాలు అయిష్టాలు, రాగాలు ద్వేషాలు, బాధలు భారాలు, ఇవన్నీ ఉంటాయి. దేహం చచ్చిపోతుంది, దేహం పడుతుంది, దేహానికి రోగాలు వస్తాయి, మనసుకి అశాంతి వస్తుంది. నీకేం బెంగ పెట్టుకున్నా ఉంటా, బెంగ దేహానికి రాదు మనసుకు వస్తుంది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ నీకు నీకు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి ఎక్కడ ఉంటుంది, మనసులో టెన్షన్ వచ్చింది అనుకోండి ఇదంతా మనసులో ఉంటుంది. మనసులో వచ్చే ముందు టెన్షన్ మనసులో వస్తుంది, తర్వాత టెన్షన్ శరీరంలో దిగుతుంది, తర్వాత మోషన్ వచ్చి పట్టుకుంటాయి. అంటే మైండ్ యొక్క ఈ శరీరం కూడా శరీరం కూడా మైండ్. ఇప్పుడు మీరు కోపంగా ఉన్నారనుకోండి, మీ కోపమును దాచుకుందామనుకుంటారనుకోండి, మీ కళ్ళు తెలిసిపోతుంది కోపం. మీరు అశాంతిగా ఉన్నారనుకోండి, ఇక్కడ పౌడర్ రాసుకొచ్చి కూర్చున్నారనుకోండి, మీ అశాంతి మీ ముఖంలో మీ కళ్ళలో తెలిసిపోతూ ఉంటుంది. ఏం చేద్దాం, మనసు యొక్క బయట చూడుకు శరీరం, శరీరం మనసు వేరు కాదు. మీ మనసులో వచ్చే ప్రతి సంకల్పం, మీ మనసులో వచ్చే ప్రతి కెరటం అది శరీరంలోకి వచ్చేస్తూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు చూడండి, పూలరమ్మలాగా అయిపోతాం మనం. అది ఎక్కడ వస్తుంది? కోపం శరీరానికి కాదు, మనస్సుకు వస్తుంది. తర్వాత నిజంగా శరీరంలోకి దిగుతుంది. అది మీకు అనుకున్నది మనస్సులో వస్తుంది, అది నెమ్మదిగా శరీరంలోకి వస్తుంది. ముందు మైండ్ లోకి వస్తాయి, మైండ్ యొక్క స్థూల భాగమే శరీరం, ముందు మైండ్ లోకి వస్తాయి. ఇది రాజ్యాలు వారు చెప్పిన సమాధానం ఆ రాజుగారికి కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే, నువ్వు దేహం అనుకున్నప్పుడు నువ్వు ఆత్మే, మనసు అనుకున్నప్పుడు నువ్వు ఆత్మే. దేహం అనుకున్నా నువ్వు ఆరు పది, ఆరు నాలుగు పది, ఆరు నాలుగు తొమ్మిది అనుకున్నప్పుడు పదే, ఆరు నాలుగు పదకొండు అనుకున్నప్పుడు కూడా పదే. మ్యాథమెటికల్ అక్యురస్. నువ్వు దేహం అనుకున్నప్పుడు మనస్సే, మనస్సు దేహం అనుకున్నప్పుడు నువ్వు ఆత్మే, మనస్సు అనుకున్నప్పుడు కూడా నువ్వు ఆత్మే. అయితే నువ్వేమనుకుంటున్నావు? దేహాన్ని మనస్సు అనుకో, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. అంటే దేహం చనిపోయినప్పుడు దాన్ని చనిపోతున్నాను అనుకుంటావు. దుఃఖం ఎక్కడ వస్తుంది? మనస్సుకు వస్తుంది. ఇప్పుడు మనస్సుని ఏమనుకుంటున్నావు? ఆత్మ అనుకుంటున్నావు. మరి నువ్వు ఆత్మ మనస్సు ఆత్మ కాబట్టి అంటే నాకు దుఃఖం వస్తున్నది. అంటే శరీర ధర్మాలు మనస్సు ధర్మాలు నీ మీద ఆరోపించుకుంటున్నావు కాబట్టి నేను చచ్చిపోతున్నాను, పుడుతున్నాను, దండ పెట్టుకున్నాను, ఇష్టం వస్తుంది, ఆ ఇష్టం వస్తుంది, కోరికలు వస్తున్నాయి, కోపాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. నుంచి దేహాన్ని ఆత్మ అనుకోవటం వల్ల నేను చనిపోతున్నాను అనుకుంటున్నావు. మనసుకి నీకు బెంగ వచ్చింది, మా మనస్సును ఆత్మ అనుకోవటం వల్ల నేను బెంగ పెట్టుకున్నాను అనుకుంటున్నావు. ఇదంతా నాన్ సెన్స్, ఇది మిథ్యా జ్ఞానం. నువ్వు ఏది కాదు కానీ దాన్ని తీసుకెళ్ళి, అంటే శరీరాన్ని తీసుకెళ్ళి ఆత్మను ఆరోపించడం, మనస్సును తీసుకెళ్ళి మనస్సును తీసుకెళ్ళి ఎక్కడ ఆరోపించడం? ఆత్మను ఆరోపించడం నువ్వేది మిథ్యా జ్ఞానం. ఈ మిథ్యా సమర్థత ఉన్నా, నీకు భవిష్యత్తు ఎంతో కీర్తున్నా, నీకు అధికారం ఉన్నా, నీ మాట చెల్లుబట్టి అవుతున్నా, నువ్వు అశాంతి నుంచి విడుదల పొందలే. అది ఆచార్య ఓవాచార్య అంటే వాళ్ళు శంకరాచార్యుడు ఏం చేశాడు, నిజం ఆయన చెప్పిన మాటలు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దీన్ని నిజం దగ్గరికి తీసుకెళ్ళటానికి చేసే ప్రయత్నం అది. ఏంటంటే నువ్వు నిజం నువ్వు నిజంలో నిజం దగ్గరికి నువ్వు చేరుకోలేవు అనుకో, అప్పటి వరకు నీకు ఫ్రీడమ్ లేదు. నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, నో ఫ్రీడమ్ ఫ్రమ్ డ్యూయాలిటీ, నో ఫ్రీడమ్ ఫ్రమ్ లస్ట్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగర్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ ఎన్వీ, నో ఫ్రీడమ్ ఎట్ ఆల్. ఇక్కడ కృష్ణ ఏం చెప్పాడంటే, ఒక పదార్థం ఉంది నీ లోపల, ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, మనం ఏడుస్తున్నాం, ఆయన ఏడవటం లేదు. మన లోపల మనం ఏడుస్తున్నాం, ఏడిపో పని మనకు పని ఉంది, ఏడిపో పని మనకు పని ఏముంది అసలు? ఉన్నవాడికి వెళ్ళిపోయి, లేనివాడికి వెళ్ళిపోయి, చదువు పండితుడికి వెళ్ళిపోయి, చదువు లేని వాడికి వెళ్ళిపోయింది, మిగిలిన వెళ్ళిపో. అంతే కృష్ణుడు ఎవరంటే ఈ లోకమే దుఃఖాలయం అన్నాడు. ఈ లోకం మీరు దేవాలయం అనుకుంటున్నట్టు, ఈ లోకం అంతా దేవాలయం కానీ దుఃఖ. ఎవరి ఇంటికి వెళ్ళినా ఏడిపే, కోరిక నెరవేర్చే నెరవేర్చి ఏడుపు, అలా కోరికలు నెరవేర్చే పొగలబోతారో వచ్చేస్తాం. వాళ్ళు ఎవరు ఉన్నారు? విజయవాడలో వస్తున్నారు, కోరిక అనుకున్న కోరిక నెలవారు తలుపులు వేసుకుని ఏడుస్తున్నారు. అలా ఇలాగైనా పడైపోతే కోరిక లేకుండా చూసుకుందామనే బుద్ధి ఎవరికి కలగటం లేదు. కోరిక నెరవేరితే పొగడబోతాడు వచ్చేస్తాను. తెలిసిన వాళ్ళు కూడా మీరెవరు అడుగుతున్నారు, కోరిక నెరవేరే అంటే దానివల్ల ఏడుస్తున్నాం. ఇప్పుడు నెరవేరిన దానికి హ్యాపీగా ఉన్నామంటే గర్వం వచ్చేస్తుంది, మనసులో చాలా వికారాలు వచ్చేస్తుంది. అటు ప్రమాదం, ఇటు ప్రమాదంలో పడతాం. ఇంతకీ ఏమని చెప్పాడంటే, ఎవడు కృష్ణుడు, నువ్వు ఈ మస్ట్ నో ద ట్రూత్. ఈనాటికైనా ముందు నాటికైనా కోడి జన్మల తర్వాత కూడా ఆ సత్య సాక్షాత్కారం నీ ఉదయంలో ఒక సత్యం ఉంటే సరిపోదు, దానితో నీకు తాదాప్యం ఉండాలి, దానితోటి నీకు తాదాప్యం. అప్పటి వరకు క్షమ రాత్రుండాలి పక్షేమో పందిషేమో మహిషేమో ఏదో శవాన్ని మోస్తే ఏదో శవాన్ని ఎత్తుకోవడం తిరగట. భగవంతుడు ఏం చెప్పాడంటే, నువ్వు సాధన చేస్తున్నావు అనుకో, ఆత్మాన్వేషణ చేస్తున్నావు అనుకో, ఆత్మీయంగా అంటే మనసును లోపు లోచూపుకాలు చేయడానికి, మనస్సును అంతర్ముఖం చేయటానికి, మనస్సు లోపు లోచూపు చేయటానికి ఆ లోపల ఎక్కడి నుంచైతే మూలతలంపు ఎక్కడి నుంచైతే వస్తుందో, ఈ మూలతలంపు ఎక్కడి నుంచి వస్తుందో బయట నుంచి రావటం నీకు, నువ్వు లోపల నుంచే వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, కానీ లోపల నుంచి వస్తుంది. మూలతలంపు మూలంలోకి నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేయడం అభ్యాసం. మరి వైరాగ్యం ఎందుకు? సరిగ్గా అభ్యాసం చేద్దామని కూర్చునేప్పటికి బ్యాంక్ అకౌంట్ జ్ఞాపకం వస్తుంది. రాత్రి 1 గంటకి ఎవరైనా తలుపు కొట్టాడో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేసారేమో అనుకుంటారు. ఆ చుట్టాలని ఇన్కమ్ ట్యాక్స్ వాడు అనుకోండి. అంటే ఈ అవుట్ సైడ్ గొడవల మీద మనకు వైరాగ్యం లేదు. వెంకటేశ్వర స్వామి సమక్షంలో కూర్చి ఇంటి గొడవలను తలపెట్టుకోడు. కాశీ బెల్లవాళ్ళ పిలకలు అండబెట్టాను, పిలకలు తెలిసిపోతాయేమో వర్షం వస్తాను. కాశీలో వర్షం వచ్చింది, బెల్లవాళ్ళ వర్షం లేదు. అక్కడ వర్షం వస్తే ఇక్కడ బెల్లవాళ్ళ కొడుకు చేస్తానేమో నా పిడకలు అనేవి తెలిసిపోతాయి. కాబట్టి మనకు ఫండమెంటల్గా నీ గురికే ఆత్మాన్వేషణ చేస్తే సాధ్యం కాదు, నీకు వైరాగ్యం లేకపోతాను. చూడండి, మన శరీరం ఎక్కడ ఉందో అక్కడ మనస్సు ఉండదు. చూడండి, మన శరీరం ఎక్కడైతే ఉందో అక్కడ మనస్సు మనకు ఉండటం లేదు. దానికి కారణం ఒకటి, వైరాగ్యం లేకపోవటం. శరీరం ఎక్కడైందో అక్కడ మనస్సు ఉంటేనే వాడు వింటాడు. శరీరం ఎక్కడైతే లేదో అక్కడ మనస్సు, శరీరం ఎక్కడైతే ఉందో అక్కడ మనస్సు లేదు అనుకోండి, వాడికి ఇంకా విండవాడు. ఉడికి శరీరం ఎలా ఉంటుంది, విధి ఉండడు. అది వినేవాడు లోపల ఉండడు. అయితే నీకు అభ్యాసం ఏదో అన్వేషణ చేస్తున్నాను, నేను ఏదో సెర్చ్ ఫర్ ట్రూత్, ఏదో సత్యాన్వేషణ చేస్తున్నాను, నేను అంతర్ముఖ దృష్టి మైండ్ నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని విందనుకున్నప్పటికీ బాహ్యంగా నీకు ఆకర్షణ ఉన్నంతకాలం నీకు ఇంటి మీద మమకారం ఉన్నంతకాలం, ఒక ఇల్లే కాదు బయట వస్తువుల మీద, బయట పదార్థాల మీద, లేదా అధికారం అనండి మరొకటి అనండి మరొకటి ఏదైనా సరే, శరీరం చనిపోవడానికి అన్ని రోగాలు అక్కర్లేదు, ఒక రోగం చాలు. శరీరాన్ని చనిపోవాలంటే 100 రోగాలు అక్కర్లేదు, ఒక రోగంతో శరీరం చచ్చిపోతుంది. మరి మనసు బాహ్యముఖం అవడానికి 100 కారణాలు అక్కర్లేదు, ఒక బలహీనత ఉంటే మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోదు. మనుస్మృతిలో మాట చెప్పాడు, మనువు రాశాడు మనుస్మృతిలో. ఒకటి పేకాట, పేకాట అంటే జోదం. నాకు జోదం అంటే బాగా ఇష్టం అనుకోండి, ఇక్కడ విచారణ కూర్చున్నాను అనుకోండి, అలా మనసు లోపలికి వెళ్ళదు. గుర్ర పందాల మీద పేకాట మీదకి వెళ్ళిపోదు. కూర్చోవడం శరీరం ఎక్కడ ఉంది, మనసు పేకాట మీదకి వెళ్ళిపోదు. రెండు వేట, బహుడు జోదం. రెండు కొంతమందికి పక్షులు వేటాడటం, ఆడవికి జంతువులు వేటాడటం, ఏదో వేట. ఆ వేట కూడా పెద్ద వ్యసనం, వేట కూడా పెద్ద వ్యసనం, జోదం కూడా పెద్ద వ్యసనం. తర్వాత తిట్టి నోరు, అది కూడా వ్యసనం. కొంతమంది ఎవరినొకరినో నోరు తిడుతూ ఉంటుంది, అది కూడా ఒక వ్యసనం లాంటిది. తర్వాత స్త్రీ లోనత్వం అంటే ఎక్కువ ఆ స్త్రీ పురుష మధ్యన ఆకర్షణ చూశారు, జనరల్గా ఆకర్షణ స్త్రీ పురుష మధ్య ఉన్నటువంటి ఆకర్షణ ఎక్కువ ఉన్నా నువ్వు ఆత్మ విచారణ చేయలేవు. అంటే మైండ్ బయటకు వచ్చేస్తుంది కానీ లోపలికి వెళ్ళారు. స్త్రీ పురుష మధ్యన ఈ ఆకర్షణ చూసారు. స్త్రీ పురుష ఆ దేహం ఆ దేహాలకు సంబంధించిన ఆకర్షణ ఎక్కువ ఉన్నా కాబట్టి అది ఎక్కువ మీరు ఒకవేళ విచారణ చేయడానికి ప్రయత్నం చేసినా ఈ లక్ష్లోకి వచ్చేస్తుంది. కానీ ఒక ఆత్మాన్వేషణం చెయ్యాలని బుద్ధి ఉన్న లోపలికి వెళ్ళదు అంటే బయట ఇది ఆకర్షిస్తూ ఉంటుంది. అది మామూలుగా ఏదో పల్లెటూళ్ళ భాషలో చెప్పాలంటే దొంగతనం వల్ల అంజితనం వాడు ఏంటని పల్లెటూరు భాషలో చెప్పాలంటే పట్టణ అవసరాలు ఏమంటారో నాకు తెలియదు కానీ పల్లెటూళ్ళ భాషలో చెప్పాలంటే ఒకటి దొంగతనం, రెండు లాంజితనం. అంటే మనకు దొంగతనాలు అలవాటు అయిపోయింది అనుకోండి మామూలుగా ఇప్పుడు ఒకసారి అలవాటు తొందరగా పోదు. అది మనిషి ఆడ ఆత్మ దొంగతనం చేసినప్పుడు కూడా ఆత్మ అది నేను మీకు అలవాటు అంత అంతకంటాను కదా. అసలు అన్నింటికంటే ముఖ్యమైనది మర్చిపోయిన మద్యపానం పాగుడు అసలు అది అది కింగ్ అది మద్యపానం అది అసలు ఇదొకటి మద్యపానం ఒకటి. తర్వాత మనకి తర్వాత మనకు అవసరమైన మనకు అవసరమైన ఇవ్వట్లేదు ధనం. తర్వాత ధనాన్ని ఊరికే పోజేసుకోవడం మనకంటే కూడా ఎక్కువైపోయింది సన్యాసులకి. ఇంకా మనమేమని గృహస్థులు అన్నారు ఇలా పడి ఉంటున్నాం మనం. ఈ సన్యాసులకి యజ్ఞాలు యాగాలు రండి. పెద్ద పెద్ద ఇప్పుడు ఇదివరకు పూర్వం సినిమా యాక్టర్స్ ఫోటోలు ఉండి ఏ గోడమ చూసిన సినిమా యాక్టర్లు ఎక్కడ నెలకెట్టిన ఈ స్వాములు రాజకీయ నాయకులు మీరు ఎక్కడ చూడండి గోడ ఎక్కడైనా చూడండి సినిమా యాక్టర్స్ ఎక్కడ వెళ్ళిపోయారో కనపట్టలేదు. ఎర్రబట్టలు కట్టుకున్న స్వాములు రాజకీయ నాయకులు మరి ఈ బొమ్మలు ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియటం లేదు. ఈ సినిమా ఎవరు కనపట్టలేదు నాగేశ్వరరావు లేడు ఎన్టీ రామారావు లేడు అంజనీ దేవి వీళ్ళెవరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియటం లేదు మనకు. ఇంకో కొత్త కొత్త స్వాములు వచ్చేస్తారు పెద్ద పెద్ద పబ్లిషన్ ఎందుకు అసలు ఇంకోటి ట్రూత్ న్యూస్లో టామ్ టామ్ అసత్యానికి ప్రచారం ఎక్కువ ఉండాలి కదా సత్యానికి ప్రచారం ఎందుకు అండి స్వాములు ఈ స్వాములతో పాటు రాజకీయానికి ఈయనతో వాళ్ళకి స్నేహం వాళ్ళతో ఈయనకి స్నేహం అంటే ఏంటి ఏదప్పుడు ఏదో విద్యాలు జరగాలి అక్కడ ఏదో కట్టిస్తున్నావు ఇక్కడ ఏదో కట్టిస్తున్నావు అక్కడ ఆశ్రమం కట్టిస్తున్నావు ఇక్కడ కొబ్బరి తోట పెంచుతున్నావు అక్కడ ఏదో చేస్తున్నావు అక్కడ సోమవారం భోజనాలు పెడుతున్నావు చివరికి మనస్సు ఎక్కడికి వస్తుందంటే ధనం దగ్గరికి వస్తుంది. అంటే ఏ ఎందుకు చెప్పిందండి కృష్ణుడు చెప్పిందండి బయట నీకు ధనకాంక్ష అవ్వచ్చు మరొకాంక్ష వచ్చు మరొకాంక్ష అనొచ్చు లేకపోతే కీర్తికాంక్ష ఆ కీర్తికాంక్ష మరీ వర్స్ట్. కొంతమందికి మన పేరంతా వ్యాపించిపోవాలి ఎందుకు పేరు ఆ పేరు కల్పిస్తాం మన పేరంతా వ్యాపించిపోవాలి మన పేరంతా వ్యాపించిపోవాలంటారు. ఇప్పుడు పేరు ఎందుకంటే వ్యవహారానికి పెట్టారు ఎల్లమ్మ సుబ్బమ్మ ఎందుకు పెట్టారు పేరు శవం వచ్చి తల్లి కడుపు నుంచి శవం బయటకు వచ్చు ఆ శవానికి ఏదో పేరు పెట్టారు అంటే పేరు లేకపోతే వ్యవహారం నడవదు. ఇప్పుడు ఆ వ్యవహారం ఎలా నడుస్తుంది పేరు లేకపోతే ఆ వ్యవహారం కోసం పేరు పెడితే ఆ వ్యవహారం నేననుకుని గోళ్ళంతా ఖరాబ్ చేసేసుకోవటం ఆ 10 రూపాయలు ఇస్తే కదా సంబంధం ఇవ్వడం నీ గోడ మీద నీ పేరు రాస్తాం మెరిచిపోయేలాగా అక్షరాలు మెరిచిపోయేలాగా రాస్తా ఉంటేనే ఆడ 10 రూపాయలు చందా ఇవ్వడం. ముందే చెప్తాడు ఈ చందాకి వెళ్ళాడు ఆ గోడ మీద రాస్తాం ఈ గోడల మీద రాస్తాం పైగా కింద రాస్తారు కొన్ని పేర్లు ఆ కింద రాయించుకుంటారు మీరు 100 రూపాయలు ఇచ్చి ఆ నాపరాల మీద రాయించుకోవటం ఆ తొక్కించిన పేర్లు మరి భక్తులు ఏం చేస్తారో తొక్కుకుంటూ వస్తారు. ఇలా రకరకాలైన పిచ్చి రకరకాలుగా ఉంది. అయితే ఇప్పుడు కృష్ణుడి వైరాగ్యం అంటే ఏంటంటే నీకు బాహ్యంగా ధనకాంక్ష ఉన్నా లేదా ఒక లేకపోతే స్త్రీకి పురుషుని పట్ల పురుషుడికి స్త్రీ పట్ల ఉండే కాంక్ష అది అతిగా ఉన్నా అంటే ఒక అద్దుడు మీరి అది అతిగా ఉన్నా లేకపోతే ఇంకోటి లేకపోతే ఇంకో ఏ కాంక్ష బయట ఉన్నది ఏ కాంక్షన లేకపోతే ఎవరైనా పచ్చగా ఉంటే కొంతమందికి అసూయ వచ్చేస్తుంది సహించలేరు సహనం కొంతమంది సహనం తక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఎవరైనా బాగుంటే మనకు వచ్చిన నష్టమే ఉండేది కానీ అసూయ పడతారు అదొక బలహీనత. నీకు ఏ బలహీన ఆ బలహీన బయట ఉన్న ఆకర్షణల మీద నీకు ఆకర్షణ తగ్గించకపోతే బయట ఉన్న అవుట్ సైడ్ గొడవల మీద నీకు ఆకర్షణ తగ్గించకపోతే నువ్వు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసిన పరిశ్రమతో కానీ మార్పులు సున్నా ఓ డాక్టర్ వైద్యం బాగా చేశారంటే పేషెంట్ చచ్చిపోయింది ఏం చేస్తారు? నేను సాధన బాగా చేస్తున్నానంటే మరి నాకు జ్ఞానం రాకపోతే ఏం చేస్తాడు? అలా ఏ అర్థం ఏంటి? అది నీకు వైరాగ్యం ఫండమెంటల్ గా ఉండాలి. అది చూసి నేను రోడ్డు మీద ఉన్న గడ్డి పడకంతా నాకే కావాలి, ఎక్కడ గడ్డి మీద కనిపిస్తే ఆ గడ్డి మీద నాకే కావాలి అన్నోడికి ఇంకా అభ్యాసం ఏంటి వాడికి? అదికే రోడ్డు మీద దుమ్మంతా వెళ్ళుకుంటా ఉంటారండి. అయితే ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెప్తున్నారంటే మనకున్న దాంతో మనకు సంతృప్తి, గృహస్థులకి ఎంతో కొంత సంతృప్తి ఉంది కానీ ఏదో భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆ భగవంతుడి ప్రసాదం అంటే ఏంటి? భగవంతుడు మన పని చేస్తాం, పని చేస్తే ఒకరికి ఎక్కువ వస్తుంది, ఒకటి తక్కువ వస్తుంది ఆ పని వల్ల. అదేంటి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చేది? మన ప్రారంభాన్ని బట్టి వచ్చింది. మనం అంతవరకే ఆ పరిచయం, అంతవరకే మనకు అర్హత ఉంది, అంతవరకే మన యోగ్యత, అంతవరకే పరిచయం ఇచ్చాడని ఊరుకోవటం మానేసి ఆ ఈశ్వరుని తిట్టడం, వాడిని తిట్టడం, కనిపించడం వల్ల తిట్టడం ఏంటండి? అంటే ఎంతో కొంత ఉన్నదానితో సంతృప్తి పట్టడం గృహస్థుడికి అలవాటు అవుతుంది కానీ సన్యాసికి అసలు లేదు, సన్యాసికి అలవాటు లేదు. మనం ఒకింటితోటి మనం సంతృప్తి పడుతున్నాం వాడు అక్కడ ఒక ఆశ్రమం కాదు, పదేసి ఆశ్రమాలు ఒక సన్యాసికి. ఇదంతా మాయ. ఇదంతా ఏంటి? ఇదే మాయ ఏంటి? ఎక్కడ ఉంది? ఇదే మాయ. వాళ్ళు కనిపెట్టారు వాళ్ళు మీ అజ్ఞానాన్ని పోగొట్టుకోండి, మీ అవిద్యని పోగొట్టుకోండి, బంధంలోంచి బయట రావండి అంటే మనకు డబ్బులు ఎవడిస్తాడో? విజ్ఞానం మీ కోరికలు నెరవేరితే ఆ యజ్ఞం చేసుకోండి, యజ్ఞం చేసుకుంటే ఆ బిజినెస్ బాగుంటుంది అనుకున్నారు అంతే కదా. మీకున్న అవిద్యను పోగొట్టుకోండి అంటే ఆ మాటకు ఆకర్షణ ఇవ్వటం సమాజంలో. అంచేది నేను ఎందుకు చెబుతున్నా అంటే మన సుఖం రైళ్లలో లేదు, మన సుఖం కార్లో లేదు. అంటే పూర్వీకులు కూడా మనకంటే మనం ఏమనుకుంటున్నామంటే ఆయన కార్లు లేవు, రైళ్లు పాపం ఎన్నాడు ఎంత బాధపడితే ఉంటుంది, మనకంటే వాళ్ళు శాంతిగా ఉన్నారు, నీరికాయ పంచులు కట్టుకున్నాం, మనకంటే సుఖంగా ఉన్నారన్న బుద్ధి మన తెలుసుకునే గ్రహించే బుద్ధి మనకు లేదు. మనం ఏం చేస్తాం? బుద్ధి లేని వాళ్ళు వాళ్ళు మనకంటే ఎక్కువ శాంతిగా ఉన్నారు. ఏం చేసి శాంతిగా ఉన్నారు? ఒకటి సంతృప్తి. వాళ్ళు సుఖానికి శాంతికి బయట వస్తువుల మీద ఆధారపడలేరు. బయట అవసరాలు మనం ఎక్కువ బయట వస్తువుల మీద, బయట విషయాల మీద ఎక్కువ ఆధారపడిపోతున్నాం, బయట వాహనాల మీద, వీటి మీద ఎక్కువ ఆధారపడిపోతున్నాం. అంచేది ఇంతకీ దీని అర్థం ఏంటంటే సుఖం కానీ శాంతి కానీ లోకంలో సృష్టిలో ఎక్కడా లేదు, సృష్టిలో ఎక్కడా లేదు, బయట ఎక్కడా లేదు. ఉన్నదంతా లోపల ఉంది, బయట ఎక్కడా లేదు. బయటది కనిపించింది మనసులో అదే కనిపిస్తుంది. నీ బయట ఏమి లేదు, నీ మనసులో ఇదే కనిపిస్తుంది. ఇప్పుడు నీ గాఢ నిద్రలో ఎవరికైనా లోకం ఉందా? గాఢ నిద్రలో బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గార్డెన్ లెస్, ఎవ్రీథింగ్ లెస్, సెక్స్ లెస్. గాఢ నిద్రలో ఏముంది? గాఢ నిద్రలో సెక్స్ లేదు, గాఢ నిద్రలో పవర్ లేదు, అధికారం లేదు, గాఢ నిద్రలో బాడీ లేదు. అసలు నేను స్త్రీని పురుషుడిని భేదం లేదు. గాఢ నిద్రలో పాం భయం లేదు, గాఢ నిద్రలో భయం లేదు. మీ శరీరం నుంచి పాము పాకెళ్ళిపోయిన గాఢ నిద్రలో మీకేం తెలియదు, భయపడరు. గాఢ నిద్రలో రామ భక్తులు అందరూ రామారామ అనుకోవటం లేదు, శివ భక్తులు అందరూ శివ శివ అనుకోవటం లేదు. గాఢ నిద్రలో మీ రామ గాఢ నిద్రలో మీ శివుడు లేడు, గాఢ నిద్రలో గోళ్ళు గోపురాలు లేవు, గాఢ నిద్రలో దేవతలు లేరు, మీ సపోర్ట్ లేవు. బయట చూసి ప్రజలు మీరు తీసుకున్నారు, అక్కడ ఏమీ లేదు. అక్కడ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, మెరిట్ లెస్, సిన్ లెస్, గాడ్ లెస్, ఎవ్రీథింగ్ మనీ లెస్, ఎవ్రీథింగ్ ఇస్ లెస్. అక్కడ మీరు హ్యాపీగా ఉన్నారా లేదు అని అది సబ్జెక్ట్. మీకేమి లేదు, మీ నాకు శరీరం ఉందని కూడా మీకు తెలియదు. గాఢనిద్రలో అయితే గాఢ నిద్రలో మీరు శాంతిగా ఉన్నారా, శాంతిగా ఉన్నారా? శాంతిగా ఉన్నారు. పైకి ఇంకోటి నిద్ర పట్టకపోతే డాక్టర్ గారి దగ్గర మందులు, ఆ నిద్ర కోసం మందులు తాగటం. నిద్ర పట్టకపోతే నీకు నష్టం ఏంటి? కొన్ని హాయిగా ఉండొచ్చు కదా. ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, 10 రోజులు 10 రాత్రులు నీ శరీరం చనిపోవాలంటే ఇంద్రియం తాగక్కర్లేదు. మీరు 10 రాత్రులు 11 రాత్రులు వర్షాగ్గా నిద్ర లేకుండా చూసుకొని చచ్చిపోతారు. ఇంద్రియం తాకండి. నిజట్లో మనందరం హ్యాపీగా ఉన్నాం. నిజట్లో ఎలా హ్యాపీగా ఉన్నాం? పెళ్ళి తాతగింట్లో తాతగింట్లో వాడు నేను తాతగింట్లో ఉన్నాను. నిజట్లో అది అంతస్తు మేడలో ఉన్నాడు, నేను మేడలో ఉన్నానని అనుకోడు. నిజట్లో అనుకోడు. వీడంతే హ్యాపీగా ఉన్నాడు, వాడికి హ్యాపీగా ఉన్నాడు, అంతే హ్యాపీగా ఉన్నాడు. నిజట్లో అదే ఏం చదువు నిజట్లో మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం. నిజట్లు ఏమైంది మన ఇంటి? అది ట్రూ హోమ్. ఎక్కడ నేను ఉన్నా చెబుతున్నాడు, అక్కడ వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎలా మీరు అక్కడ తర్వాత అక్కడ చూడండి. మీరు నిజట్లో నేను మీరున్నా కానీ మేలుకు రాగానే ఆ నిద్ర జాగ్రత్త వస్తువులోకి వచ్చి ముందు ఏమొస్తుందంటే ముందు నేను 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 వచ్చేస్తాయి. నేను డాక్టర్ని, నేను లెక్చరర్ని, నేను ప్రొఫెసర్ని, నేను ఇంజనీర్ని, నేను ఫార్మర్ని, నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను పిఎంని, నేను సిఎంని, అన్ని మొత్తం కూడా నేను లేడీని, నేను మెయిల్ని, నేను ఫిమేల్ని, అన్ని వచ్చేస్తాయి. ఆ తలంపు నేననే తలంపు వచ్చిన తర్వాత మిగతా తలంపులు వచ్చేస్తాయి. అంటే ప్రపంచం అంతా కూడా తలంపులు సామూహం. ఈ నేను తలంపు వచ్చాక మొత్తం మీకు అన్ని తలంపులు ఇంజిన్ వెళుతాండి, వెనకాల పెట్టి వెళతాయి, ఎలా వెళతాయో మిగతా తలంపులు అన్ని వచ్చేస్తాయి. అప్పుడు నేనే తలంపు వచ్చాక మీకు లోకం వస్తాను. అంతకుముందు లోకం లేదు. శరీరం ఉన్నవాడికి లోకం, కానీ శరీరం ఉన్నవాడికి లోకం, లోకం ఉన్నవాడికి దేవుడు, శరీరం లేని వాడికి లోకం. ఇంకోటి ఈ నేనైన తలంపు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడైతే నువ్వు నారాయణ, ఎక్కడైతే నారాయణుడు ఉన్నాడు, ఆ దేహం నేనైన తలంపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ప్రథమ తలంపు, మూల తలంపు. ఇంకోటి ఓంకారం కూడా తలంపు వచ్చాక నీకు ఓంకారం తెలుస్తుంది. కానీ అంతకుముందు ఓంకారం, నేనైన తలంపు రాకముందు నీకు ఓంకారం లేదు. దాని శబ్ద బ్రహ్మ అంటారు. ఆ శబ్ద బ్రహ్మం కూడా నేనే తలంపు వచ్చాక వస్తుంది. ఆ శబ్ద బ్రహ్మం కూడా ఈ నేనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. బయట నుంచి రావటం లోపల నుంచి వస్తుంది. కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది. దీనికి పిహెచ్డి ఎక్కర్లేదు. మూల తలంపు నీ మూలంలోంచి వస్తుంది. ఆ మూల తలంపు ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, దేవుడు ఎక్కడ ఉన్నాడని. ఆయన కాళిదాసంలో ఉన్నాడు, వాయుకంఠంలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, అరుణాచలంలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడని చెప్పలేదు. దేవుడు ఎక్కడున్నాడంటే నువ్వు నేను అంటున్నావు కదా. ఆ తలంపు, ఆ మూల తలంపు, ఆ నేననే తలంపు, అది కూడా తలంపే. నేనేది కూడా తలంపే. నేను ఐ యామ్ దిస్. నేనేది తలంపు, నేను అనే తలంపు మటుకు నిజం కాదు. ఐ యామ్ దిస్, ఐ యామ్ దట్, ఐ యామ్ సో అండ్ సో, ఐ యామ్ రిచ్ మ్యాన్, ఐ యామ్ ఏ పూర్ మ్యాన్, ఐ యామ్ ఏ బ్యూటిఫుల్ మ్యాన్, ఐ యామ్ అగ్రీ మ్యాన్. నువ్వు కాని దాంతో అంటే నీ దేని నువ్వు కాని దాంతో తాదాప్యం పొందుతుంది. నేనే తలంపు, నేనే నిజమే. నేనే తలంపు నిజం కాదు. ఈ నేను అనే తలంపు నీ లోపల నుంచే వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మూల తలంపు, మూల తలంపుని అభ్యాస వైరాగ్యముల ద్వారా ఆ మూల తలంపుని దాని మూలంలోకి తీసుకెళ్తే, దాని సోర్సులోకి తీసుకెళ్తే, ఈ మూల తలంపు దాని మూలాన్ని చూడగానే అది నశిస్తుంది. ఆ నశించిన వెంటనే నువ్వు నశించవు. నువ్వు ఎవరో నీకు తెలియబడుతుంది. అదే నిర్వాణ స్థితి, అదే మోక్ష స్థితి, అదే ఆత్మజ్ఞానము, అదే స్వర్గరాజ్యము. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి. ఎవరైతే చాలా చూస్తున్నాడో వాడు పుడతాడు. ఎవరైతే నేను పుట్టానని ఎవరున్నాడో వాడు చచ్చి తీరుతాడు. ఎవరైతే శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నాడు వాడు పుట్టి చూరుతాడు. అంటే శరీరం చనిపోయినప్పుడు ఆ దేహంతో వాడి దేహం అనుకుంటున్నాడు కాబట్టి దేహం పోయినప్పుడు తాను కూడా పోతాననుకుంటున్నాడు. అది దేహం చనిపోయినప్పుడు ఎవడైతే మృత్యువుని చూస్తున్నాడో వాడు మృత్యువు విడిచిపెట్టదు. వాడు ఎంత పాండిత్యమైన వాట శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని ఎవడైతే అనుకుంటున్నాడో వాడిని మృత్యు విడిచిపెట్టదు. మళ్ళీ శవం వస్తుంది, మళ్ళీ మృత్యు వస్తుంది, మళ్ళీ శవం వస్తుంది, మళ్ళీ మృత్యు వస్తుంది. దేహం వచ్చిందా చచ్చి తీరుతుంది, దేహం చనిపోయిందా ఆ దేహంతో ఆ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటే అనుకుంటావు కదా, మళ్ళీ నీకు జన్మ వచ్చి తీరుతుంది. నువ్వు కాని దానితో తాదాక్ష్యం పొందుతున్న కాలం నువ్వు ఏదిగా ఉన్నావు దాని తాలూకు ఎరుక నీకు రాదు. అంటే శరీరం మరణించక ముందే అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి గారు అక్షర మణమాలను ఏమన్నారంటే, ఓ అరుణాచల, ఓ అరుణాచల, ఈ దేహము ఆ కాలు బూడిద అవ్వకముందు, ఈ దేహాన్ని కప్పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిద అవుతుంది. ఈ దేహం కాలి, ఈ శవం కాలి బూడిద అవ్వకముందే నీ జ్ఞానాగ్నే పంపించి నీ భౌతిక అనుమల అగ్నికి దేహం కాలి బూడిద అవ్వకముందే నీ జ్ఞానాగ్ని పంపించి దేహాభిమానాన్ని, ఈ దేహ భ్రాంతిని, అంటే దీని కారణ బుద్ధిని, ఆ అజ్ఞానాన్ని, అవిద్యని, నీకు అర్థమవుతుందా, ఆ నిజాజ్ఞానాన్ని నీ జ్ఞానాగ్ని పంపించి కాల్చి బూడిచ్చే అరుణాచలిస్తాడు. ఎప్పుడో కాదు, ఎప్పుడో కాదు, దేహం చనిపోయిన తర్వాత డాక్టర్తో పనేముంది. దేహం ఉండగానే, దేహం శవం భూమి మీద తిరుగుతున్నప్పుడే భౌతికమైన అగ్నికి దేహం ఆహుతి అవ్వకముంది, నీ జ్ఞానాగ్ని పంపించి అమృతానుభవం కలగజే అరుణాచలిస్తాడు. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇక్కడే. ఇక యజ్ఞాలు వేదాల్లో చెప్పారు, వేదాల్లో యజ్ఞాల గురించి చెప్పారు, యాగాల గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. యజ్ఞం చేస్తే దాని ఫలితం ఉండొచ్చు, యాగం చేస్తే దాని ఫలితం ఉండొచ్చు, మీకు అర్థమవుతుందా. దాని అవన్నీ టెంపరీ. మీరు ఏదైనా యజ్ఞం చేశారనుకోండి పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే ఏ స్వర్గ లోకంలోకి వెళతారు, కొంతకాలానికి ఆ పుణ్య ఫలితం అయిపోతుంది, అయిపోయిన తర్వాత బెదవాడు వెండి మా ఆయన ఆయన పంపేస్తారు. అలాగే పాప ఫలితం కూడా అంతే, ఏదైనా పాప ఫలితం కూడా వస్తే పాప ఫలితంగా అనిపించాక అది కూడా పోతుంది. ప్రారంభాన్ని అనిపిస్తే పాపమైనా పుణ్యమైనా ప్రారంభాన్ని ఇష్టంగా అనిపిస్తే అది పోతుంది, ఇది పోతుంది. ప్రారంభం అనిపిస్తే అది పోతుంది, ఇది పోతుంది, అనిపించడం తర్వాత. అయితే ఏదైనా మంచి పని చేస్తే దానికి నువ్వేదో మంచి లోకాలకు వెళ్ళవచ్చు, చెడ్డ పని చేస్తే చెడ్డ లోకాలకు వెళ్ళిపోవచ్చు, ఆ సుఖం సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. ఈ పాపంతో ఏ జ్ఞానాన్ని తెలుసుకున్నాక సర్వ కర్మలు నీ ఇంట్లో నిప్పులో కట్టెలు పడేసుకుంది, కట్టెలు ఏ విధంగా అయితే భస్మం అయిపోతాయో, నీ ఇంట్లో నీ పొడిలో నిప్పులో కట్టెలు వేస్తుంటే, పిడకలు వేస్తుంటే, పొల్లలు వేస్తుంటే అన్నీ ఎలా భస్మం అయిపోతాయి. ఏ జ్ఞానాగ్నిలో ఏ జ్ఞానం, ఏ ఆత్మజ్ఞానం, ఎన్ని కర్మలైనా ప్రారంభం సాంఛితం మంచి కర్మలు చెడ్డ కర్మలు అన్నీ కూడా ఏ ఆత్మజ్ఞానం తెలుసుకున్నాక ఈ కర్మలన్నీ దగ్ధం అయిపోతాయో, అట్టి జ్ఞానం వైపుకు కాళ్ళు తెరవు అర్జున, అటు ఆత్మజ్ఞానం వైపుకు కాళ్ళు తెరవు అర్జున. అక్కడికి మేలుకో, అక్కడికి మేలుకో, ఇక్కడ కాదు అక్కడికి మేలుకో. ఏ జ్ఞానం తెలుసుకున్నాక ఏ హృదయం వదిలి నేను ఎక్కడైతే భగవంతుడు మీద అక్కడికి చేరుకున్నాక, ఆ నిజమైన అడ్రస్కి చేరుకున్నాక, ఏది దాన్ని ఏది నువ్వుగా ఉన్నావో దాని తాలూకు ఎరుక వచ్చిన తర్వాత మంచి కర్మలు, చెడ్డ కర్మలు, సర్వకర్మలు ఎక్కడైతే కాలి బూడిద అయిపోతున్నావో ఆ స్థానానికి చేరుకో. అది నా స్థానం అయి ఉన్నది. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఆడు మన్నా లేడు, అది దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. దుఃఖం లేదు, బాధలు లేవు, జన్మలు లేవు, పునర్జన్మలు లేవు, అశాంతి లేవు. వాడు ఎక్కడున్నాడు? అక్కడ పుదిస్తున్నాడు ఈశ్వరుడు. రాఫలం ఉన్నాడు. ఒకసారి 2 నిమిషాలు ఆరినాచరణ ఏం చేసినాడు? ఆత్మ గురించి చాచి ఏదైతే సత్పదార్థం దాని గురించి విసుగు లేకుండా వినంట వినాలి. ఎంత చెప్పినా విసుగు లేకుండా వినాలి. మనం దాన్ని జాగ్రత్తగా మనసులో తిప్పుకోవాలి. మనం ఏదైతే చింతిస్తామో అదే అవుతామని. మనం ఏదైతే చింతిస్తూ ఉంటామో నెమ్మదిగా అదే అవుతామని. విషయాన్ని చింతిస్తూ ఆత్మలాభం పొందాలంటే పొందలేరు. ఆత్మను వివరించాలని ఆత్మను చింతిస్తూ ఉంటే ఆత్మలాభం పొందుతాం, కానీ విషయాన్ని చింతిస్తూ ఆత్మలాభం పొందలేరు. మనం ఏది తింటే దాని తాలూకి తేలిపి మనకు వస్తుంది. ఇంగ్లాండ్లో సామెత ఉంది, నీ స్నేహితుడు ఎటువంటి వాడో నాకు చెప్పొద్దు, నీ స్నేహితుడి పేర్లు 4 చాలు చెప్పు, దాన్ని బట్టి నీ గురించి నాకు అర్థం అవుతున్నది. ఏ మనిషి అయినా నువ్వు ఎటువంటి వాడు అంటే వాడు చెప్పడు. అలా కాదు, నువ్వు ఎవరితో స్నేహాలు చేస్తున్నావు ఆ పేర్లు 4 చెప్పంటూ చెప్పేస్తాడు. అప్పుడు వీడి గురించి మన ఆలోచన కట్టుకోవచ్చు. పెళ్ళికొడుకు గురించి నువ్వు ఎటువంటి వాడిని మంచివాడిని అంటాడు. ఆ పెళ్ళికొడుకు ఎవరితో స్నేహాలు చేస్తున్నాడో చూసుకొని ఒక నీకు ఆలోచన తెలిసిపోతుంది. అయితే ఈ మనస్సుకి చమత్కారం వల్ల, కుయుక్తుల వల్ల, కుతంత్రం వల్ల మనస్సు నాశించదు, జీవరక్షణలు పోవు. ఇందాక చెప్పాడు కదా మనుషు మిత్రుడు చెప్పాను, వాళ్ళు చెప్పాను కదా, ఆ వ్యసనాలు తొందరగా విడిచిపెట్టవు. ఆ వ్యసనాలు ఒక సాధన చేసినా తొందరగా విడిచిపెట్టవు. అవి ఎంత లోతుగా ఉన్నాయో అంత కష్టపడి బయటకు లాగితేనే కానీ అవి బయటకు రావు. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అవసరమైతే ఈ ఆత్మాన్వేషణ కోసం ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే ఈశ్వరుని కంట్రోల్ ఎక్కడైతే ఉన్నాడో, మన కంట్రోల్ ఎక్కడ దూరం లేడు, మన హృదయంలో ఉన్నాడు, అంతర్యాములో ఉన్నాడు, ఉన్నాడు ఉన్నాడు డ్రైవ్ చేస్తున్నాడు ఆ దేహాన్ని, ప్రారంభాన్ని అనుసరించి వాళ్ళు డ్రైవ్ చేస్తున్నాడు, ఉన్నాడు పని చేస్తున్నాడు, మనలాగా పని చేయకుండా సైలెంట్గా చేస్తున్నాడు, పని చేస్తున్నాడు సైలెంట్గా చేసిపోతున్నాడు. నీకు అర్థం? ఆడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. ఉన్నాడు, ఉన్నాడు పని చేస్తున్నాడు, అడు లోపల ఉన్నాడు, సైలెంట్గా చేస్తున్నాడు. కాబట్టి వాడు మనం కూడా భగవంతుడు ఎంత సైలెంట్గా చేస్తున్నాడు, మనం చేస్తున్న వర్క్ కూడా అంత సైలెంట్గా చేస్తే ఆ అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. మనకు వర్క్ అక్కడ ఇప్పటికి టామ్ టామ్ కావాలి, అడ్వర్టైజ్మెంట్ కావాలి. ఎవరో చెప్పిన మంచి పని కూడా నేను చేశాను చెప్పుకోవడం అంత దిగజారిపోయాం మనం. మిల్టన్ చెప్పాడు, ఈ కోరికలు పోగా పోగా 90 ఏళ్ళు వచ్చినా కామక్రోధాలు పోవచ్చు, కానీ కీర్తికాంక్ష పోదాలి. మిల్టన్ ఏం చెప్పాడంటే, ఒక మనిషికి 100 ఏళ్ళు వస్తే కామక్రోధాలు పోవచ్చు, కానీ ఈ నేమ్ ఆఫ్టర్ ఫేమ్, ఆ కీర్తికాంక్ష మటుకి శరీరం అంతా తృప్తి, చర్మం అంతా గుళ్ళ అయిపోయినప్పటికీ, ఎముకలన్నీ శుభ్రంగా నడవలేని శక్తి మంచం పట్టున్నా ఆడు ఇంటికి పనికిరాడు. మీకు అర్థమవుతుందా? మామూలుగా ఇంట్లో వాళ్ళు ఇటు చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, కానీ వీళ్ళు అనుకుంటున్నప్పటికీ, వాళ్ళకాడు రమ్మంటున్నప్పటికీ, ఇంట్లో వాళ్ళు పొమ్మన్నప్పటికీ, ఆడు కీర్తికాంక్ష బోధని మిల్టన్ చెప్పాడు. మొత్తం వచ్చాక ఇంకా కామ ఎక్కడ ఉంటుంది? కీర్తికాంక్ష మటుకు ఉంటుంది అన్నాడు. అంటే నోబుల్ సోల్స్ కూడా, రిఫైన్ సోల్స్ కూడా, ఎవాల్వ్డ్ సోల్స్ కూడా కీర్తికాంక్ష విడిచిపెట్టడం కష్టం మిల్టన్ అన్నాడు. అంటే అది కూడా ఒక వ్యసనం, అది కూడా ఒక వ్యసనం. అది దుఃఖ కారణం, సరే దుఃఖ కారణం అంటే విడుదల పొందడం కూడా కష్టం. అక్కడ నాకు పెద్ద ఎక్కడ సిగరెట్ కాల్చే అలవాట్లో నుంచి ఆ పెద్ద పెద్ద వ్యసనాలు వదిలేయండి. సిగరెట్ కాల్చే అలవాట్లో నుంచి కూడా మనం బయటకు రావాలని ఈశ్వర అనుగ్రహం లేకుండా స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం ఇవన్నీ కలిసి రాకుండా ఒక చిన్న బలహీనతల నుంచి కూడా బయటకు రాలేదు మనం. ఒకసారి రమణ మహర్షి గారు అడిగారు, రమణ మహర్షి గారిని వాళ్ళు ప్రశ్నించాడు, ఏమనంటే అందరి హృదయాల్లో నేను ఉన్నానని ఈశ్వరుడు చెప్తున్నాడు కదండి, నా హృదయంలో కూడా అందరి హృదయాల్లో ఉన్నాడు, నా హృదయంలో లేకుండా ఎలా ఉంటాడు, నా హృదయంలో ఉండాలి కానీ ఎందుకు కనిపించడం కదా. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, నీ బుద్ధికి అందడు, నీ నేత్రాలకు అందడు, నీ మనస్సుకి అందడు, నీ సైన్స్కి నీ కెమిస్ట్రీకి వాడు ఒక ఆబ్జెక్ట్ కాదు, నీ బ్రెయిన్కి ఒక ఆబ్జెక్ట్ కాదు అని అలా చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే, నీ రాంగ్ థింకింగ్ నుంచి, నీ రాంగ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రా ఉన్నాడు అనేది నీకు తెలుస్తుంది అన్నారు. నీ రాంగ్ హ్యాబిట్స్ నుంచి, నీ రాంగ్ థింకింగ్ నుంచి ముందు నువ్వు బయటికి రా, అది ఉన్నాడు లేదు, అది ప్రజెన్స్ ఈశ్వరుడు వాడు ఉన్నాడు లేదు, ఇది అనుభవం. అది ఇంద్రియాలకు అందకపోవచ్చు, నీ మనసుకు అందకపోవచ్చు, నీ బుద్ధికి గోచరం ఆచరణ, ఆడు అనుభవైకే వైద్యం, ఆడు అనుభవానికి అందుతాడు, ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. అయితే నువ్వు ముందు రా, నీ రాంగ్ థింకింగ్ నుంచి రా బయటకు రా, నీ రాంగ్ హ్యాబిట్స్లోకి బయటకు రా, నీ వాండరింగ్ మైండ్ నుంచి బయటకు రా, బయటకు వచ్చి చూడు, అప్పుడు ఉన్నాడు లేదు నీకే తెలుస్తుంది, సాక్ష్యాలతో పని లేదు. ఆ డ్యూయాలిటీ నుంచి బయటకు రా. నేను ఒక కామక్రోధాల నుంచి బయటికి రాకపోతే బయటికి రాలేకపోతున్నాను ఒకసారి రమణ మహర్షి గారిని అడిగాడు. అంటే వాటి గురించి నువ్వు చింతిస్తున్నావు, రామ కామక్రోధాలకి అసలు బలం అంటే లేదు, వాటి గురించి నువ్వు చింతిస్తున్నావు, చింతిస్తుంటే అది బలం పెరుగుతుంది, నువ్వు చింతిస్తుంటే అట్లా బలం పెరుగుతుంది, అట్లా బలం పెరిగి కొద్ది నీకు ఉద్యోగం పెరుగుతుంది, అట్లా బలం పెరిగి కొద్ది నీకు ఉద్యోగం పెరుగుతుంది, అట్లా బలం అంటే లేదు, నువ్వు అటు బలం ఇస్తున్నావు దానికి, అట్లా గురించి చింతించడం అట్లా బలం పెరుగుతుంది, అంటే నీకు ఉద్యోగం, నీకు ఉద్యోగం పెరుగుతుంది, అంటే ఇదంతా ద్వైత్యం నుంచి వస్తుంది, నాన్సెన్స్ అంతా ద్వైత్యం నుంచి వస్తుంది, ఫీరి కూడా లష్ట కూడా ద్వైత్యం నుంచి వస్తుంది, ఫీరి కూడా ద్వైత్యం నుంచి వస్తుంది, ఇలా జల ద్వైచిన్నంచి వస్తుంది, నీవు నేను అనే వేరు బుద్ధి నుంచే ఇవన్నీ వస్తాయి, ఆ ద్వైచిన్నంచే వస్తుంది. కానీ నిజమనేది రెండుగా లేదు, నిజమనేది మూడుగా లేదు, నిజమనేది ఏకంగానే ఉంది. అంటే నీ మనసును తీసుకెళ్ళి ఏదైతే ఉందో నువ్వు అక్కడికి వెళ్తుంది, నీ మనసుకే వస్తువుకి ఏకత్వం వస్తుంది, ఆ ఏకత్వం వచ్చాక నీకు నష్టం లేదు, యాంగర్ లేదు, టెన్షన్ లేదు, అశాంతి లేదు, ఆ ఏకత్వం రావాలి, ఆ సద్వస్తుతో నీకు ఏకత్వం రావాలి. ఏకత్వం వచ్చిన తర్వాత నీకు ద్వైతం ఏం లేదు, ద్వైతం వస్తే కదా నీకు ఆకర్షణ. నువ్వే చింతిస్తున్నావు వాటిని, మన ఆత్మచింతన విడిచిపెట్టేసి విషయ చింతన చేస్తున్నాం, అనుకునేది ఆత్మచింతన చేసి విషయ చింతన. అబ్రహం అనేవాడు ఆయన స్లో వాకర్ అని, అంటే నువ్వు ఎప్పుడు నెమ్మదిగా అంత నెమ్మదిగా నువ్వు నడిచే పడలేదు, కానీ రైట్ డైరెక్షన్ విడిచిపెట్టద్దు, రైట్ పాత్ విడిచిపెట్టద్దు, నీ గోల్ మర్చిపోవద్దు, నీ డెస్టినేషన్ మర్చిపోవద్దు, ఆ డైరెక్షన్ కరెక్ట్, పాత్ కూడా కరెక్ట్ గా ఉండాలి. మనం మద్రాసు వెళ్ళాలని కలకత్తాలో వెళ్ళి కూర్చుంటే అర్థం ఏంటి దానికి? నువ్వు అనాత్మతో తాదాత్మ్యం పొందుతూ అనాత్మను చింతిస్తూ నీకు ఆత్మజ్ఞానం కావాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఏదైతే ఉందో అది ఫైనల్ గా చెప్పాడు, అల్టిమేట్ ఫైనల్ గా ద్వితీయ అద్వితీయ అంటారు భగవద్గీతని, ఫైనల్ గా ఉన్నది కృష్ణుడు ఫైనల్, సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్, ఉన్నది ఏదో ఉంది లేని ఏదో లేదు, ద్వితీయం చెప్తాడు కృష్ణుడు, అద్భుతం అపూర్వం. ఉదాహరణ ఈ ఒక్క శ్లోకం అర్థమైతే ఏం అక్కర్లేదు మనకి, అసలు శ్లోకాన్ని పోగొట్టేది శ్లోకం, ఇది ఒకటే చెప్తాడు, ఉన్నది ఏదో ఉంది లేని ఏదో లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు, ఉండటానికి లేకపోవటం అంటూ లేదు, ఇది మీరు నమ్మిన మీ విశ్వాసాల మీద ఆధారపడలేదు, ఇది నిజమై ఉన్నది, ఉన్నది ఏదో ఉంది లేని ఏదో లేదు, ఉండటానికి లేని లేని లేకపోవటం అంటూ లేదు, నువ్వు లేనిదాన్ని ఉంది ఉందనుకున్నప్పుడు కూడా అది ఉండదు, ఉన్నదాన్ని అది లేదు లేదు లేదని ఉన్నది ఉండకుండా ఎక్కడికి పోదు. అది నీ బుద్ధిలో అంతర్గతంగా ఉన్న అజ్ఞానం. ఆ ఒక్క శ్లోకం అర్థమైతే చాలు, నీకు వెంటనే దుఃఖం నశిస్తుంది, అజ్ఞానం నశిస్తుంది. అది ఒక్కటే మనకు అర్థమైతే చాలు. మనం ఏం ఉన్నదా ఉన్నదన్నాక చింతించలేదు, ఏదైతే లేదు దానికి ఏదైతే లేదు దానికి చింతిస్తున్నాం. కానీ ఉన్నదా పొందటం ఏదో చింతిస్తున్నాం, దాన్ని పొందాలి చింతిస్తూ అదే సైమల్టేనియస్ గా అట్ ది సేమ్ టైం గుణదాన్ని పొందటానికి పై ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే అసలు డెస్టినేషన్ ఏంటి? లింకన్ చెప్పాడు ఎంఎస్ లో వాకర్ నెమ్మదిగా రైల్ వెళ్ళిపోద్దు చేయం గడిచినట్టు. ఆ పాత్ర రైట్ పాత్ర లో ఉన్నావా, కరెక్ట్ డెస్టినేషన్ డెస్టినేషన్ వెళ్ళి పాత్ర ఉన్నా ఆ రోడ్లోనూ ఉన్నా చూసుకో. ఎంఎస్ లో వాకర్ నేను పరిగెత్తుకు వెళ్ళిపోక్కర్లేదు. అది ఈశ్వర అనుగ్రహం లేకుండా మనం దీని ఏ వస్తువునైతే తెలుసుకోవాలనుకుంటున్నాము దాని తాలూకు అనుగ్రహం లేకుండా అది సాధ్యం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువు అయితే మనం ఎరుకులోకి తెచ్చుకోవాలనుకున్నా అది మనమై ఉన్నప్పటికీ దాని తాలూకు ఎరుక లేదు. అయ్యాము ఉంటే అయ్యాము సరిపోదు. అయ్యా ఏదో నేను ఇప్పుడు మన అనేది నేనైన తలంపు, నీ హృదయంలో ఒక నిజమైన నేను ఉంది. అది దేహానికి మనస్సుకి నీ పరిసరాలకి పరిమితమైంది కాదు, అది యూనివర్సల్ స్పిరిట్, యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్. అది యూనివర్సల్, ఏదో కులానికో మతానికో లేకపోతే ఒక దేశానికో ఒక రేస్కు పరిమితమైంది కాదు, అది కాస్మిక్ సోల్, యూనివర్సల్ సోల్. అది అంతరం వ్యాపించింది, ఇంది గలడు అందు లేడని చెక్కి మనం ఇలా చెప్తే అది అంతరం వ్యాపించి ఉంది ఉంది. అదే దట్ ఈస్ జిస్ట్ అంతటా ఏదైతే వ్యాపించిందో అది ఎక్కడ కూడా ఉంది, ఇక్కడ ఉందో అది ఆంతర వ్యాపించింది. ఇదే అదే ఇదే అన్నది అంటే హృదయంలో ఏ ఉన్నానని చెప్తే దేవుడు అంతటా వ్యాపించున్నాడు, ఎక్కడ కూడా ఉన్నాడు. కానీ వీడు వేరు వాడి వేరు కాదు. ఎప్పుడైతే దేహాభిమానం నచ్చిందో ఆ వస్తువు అంతటా ఉంది కాబట్టి మనం కూడా అంతటా ఉన్నామని అనుభవం కలుగుతుంది. అప్పుడు కవితో పని లేదు, గోయంతో పని లేదు, రాకలతో పని లేదు, పోకలతో పని లేదు, శవాలను మొయ్యక్కర్లేదు, శవాలకి చాకరీ చేయక్కర్లేదు, మృత్యువుని చూడక్కర్లేదు. ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన శాంతి. వాడి శరీరం ఉన్నా పోయిన వాడికి శరీరం ఉన్నా ఒకటే పోయిన ఒకటే, లోకం కనిపించిన ఒకటే లోకం కనిపించకపోయినా ఒకటే. ఏ మనం శరీరం చావు శరీరానికి చావు వచ్చింది అనుకోండి మనకు భయం వేసిపోతుంది. అది ఎందుకు భయం వేస్తుంది? శరీరం చనిపోయిన తర్వాత మనం ఉండలేమని ఆ ఇన్న శరీరం చనిపోయాక మనం అందరం ఉంటాం. శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఎక్కడికి వెళ్ళం, మనం అందరం ఉంటాం. కానీ ఉండం అనేది ఒక తలంపు, ఆ తలంపులోంచి మనకు భయం వచ్చేస్తుంది. ఇమాజినేషన్ ఇమాజినేషన్ నుంచే భయం వచ్చే ఉంటాం. ఎక్కడికి వెళ్తాం? శరీరం మన శరీరం చనిపోయాక మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాం? శరీరం చనిపోయినప్పుడు వాడికి దుఃఖం ఎందుకు వస్తుందంటే శరీరం ముసలిది అయిపోయిన తర్వాత ఇంకో సినిమాకి వెళ్ళి ఓడి అల్లేడు. వాడికి అలవాట్లు ఉంటాయి కదా, మీకు అర్థమవుతుందా? వాడికి శరీరానికి వాడి శరీరం చనిపోయాక పెద్దవాళ్ళు సినిమా ఎలా చూస్తాడు? మనకి మన అడ్రస్ మనకు నేను తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచి వస్తుంది, దేవుడి వస్తుంది. మీకు అర్థమవుతుంది? అక్కడి నుంచి వస్తుంది. వచ్చాక ఇతర తలంపులు వస్తుంది. నేను తలంపు ఈ బోట్ అంత కలిపి మాటని అంటున్నాం. మాటలు వచ్చాక ఏమొస్తుంది? దేహం వస్తుంది. దేహం వచ్చాక ఏమొస్తుంది? లోకం వస్తుంది. లోకం వచ్చాక లోకానికి కర్త ఉండాలి, ఒక యజమాని ఉండాలని అక్కడి నుంచి దేవుడు వస్తున్నాడు. అంచేది నీకు నువ్వు ఎక్కడి నుంచి ఆ మూలంలో గడితే ఇవన్నీ కూడా దేవుడు ఈ లోకము ఈ మైండ్ మీకు అన్ని కూడా లోపలికి మీ చిడ్డ అయిపోతాయి. అంతలో ఉన్నది మీరే. నేను ఎంత పూర్వైనా చూస్తాను కదా. ఉదయం నీకు నేరేడ తలంపు ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడు అక్కడ ఉదయం నుంచి వస్తుంది. చెడు ఇతర తలంపులు వస్తున్నాయి. ఏ మంచి తలంపులు కావాలి, చెడ్డ తలంపులు ఇతర తలంపులు వస్తున్నాయి. అయితే మైండ్ వచ్చాక దేహం వస్తుంది. మైండ్ ఉన్న వాడికి దేహం, మైండ్ లేని వాడికి దేహం ఉంది. మైండ్ ఉన్నాక దేహం వస్తుంది. దేహం ఉన్న వాడికి లోకం, దేహం బతుకున్న వాడికి లోకం కాదు, దేహం చచ్చిపోయిన వాడికి లోకం ఉందండి. దేహం వచ్చాక లోకం వస్తుంది. లోకం వచ్చాక దీనికి ఎవరో ఒక యజమాని ఉండాలి. యజమాని లేకపోతే అలాగే దేవుడు వస్తున్నాడు. ఈ దేవుడి కథ, ఆ లోకం కథ, మనస్సు కథ, నీ పుణ్యపాపాల కథ ఎక్కడన్నా నేరేడ తలంపు మీద ఆధారపడింది. ఈ ఖగోళం అంతా స్వర్గ లోకాలు, నరక లోకాలు, ఈ పుణ్యాలు, ఈ పాపాలు, యజ్ఞాలు, యోగాలు, బ్యాడ్ కర్మ ఉంది, గుడ్డి కర్మ ఉంది, సత్కర్మ ఉంది, దుష్కర్మ ఉంది, ఇదంతా ఈ ఖగోళం అంతా కూడా ఈ భూమి కాదు, ఇతర లోకాలు కూడా, స్వర్గలోకం, నరకలోకం ఇదంతా కూడా ఈ మూల తలంపు మీద బేస్తుంది. మొత్తం ఖగోళం కూడా మూల మీద ఆధారపడింది. ఆ మూల తలంపుని మీరు దాన్ని మీరు షేక్ చేయటం లేదు, కనీసం డౌట్ చేయటం లేదు. డౌట్ చేస్తే షేక్ చేస్తారు. ఆ మూల తలంపు మీరు నుంచి కాలం దాంట్లో నుంచి మీరు బయటికి ఆడారు. మూడత ముందని నేను కాదని అర్థం కాదు. కృష్ణుడు రిపీటెడ్ గా చెప్పాడు, ఏదైతే నేను జ్ఞానం అంటే నిజా జ్ఞానం కదవయా, పుస్తక జ్ఞానం. రామకృష్ణుడు నేను పోయిట్ అని చెప్పలేదు, నేను స్కాలర్ అని చెప్పలేదు, నేను శ్రీనివాసపడ్ని చెప్పలేదు, ఏ చెప్పలేదు. మామూలుగా పూజారిగా బతికాడు ఈ ప్రపంచానికి, ఎంత జ్ఞానం ఇచ్చాడు. నేను స్కాలర్ని, నేను పోయిట్ని, నేను ఫేమస్ మ్యాన్ని, నేను పూజలు కొట్టలేదు. రామకృష్ణ పూజలు కొట్టేవాడికి జ్ఞానం ఇవ్వడు. రామకృష్ణ పర్వాలేదు, సినిమా యాక్టర్ పూజ ఇచ్చినట్టు ఎక్కడ పూజ ఇవ్వలేదు. నేను ఎక్కడ నేను పని స్కాలర్ని అని చెప్పలేదు, లేకపోతే పోయిట్ని అని చెప్పలేదు, నేను రిఫార్మర్ని చెప్పలేదు, ఏమి చెప్పలేదు. ఆయన ఎలాగున్నాడో దాని తాలూకు ఆయన అనుభవం చెప్పాడు. వరని టీచర్ అయి కూర్చున్నాడు. ఆయన సంతకం పెట్టడం కూడా చేత కాదు, ఇల్లట లేదు. టీచర్స్గా టీచర్ అయి కూర్చున్నాడు. జ్ఞానం అంటే ఏమిటని చెప్పాడు. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, ఎంత చార్మింగ్ ఎక్స్ప్రెషన్, ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమీ లేదు. ఇది ఎక్వైర్డ్ అనుకుంటున్నాను నువ్వు, ఇలా పుస్తకాల్లో నేను లీకు నువ్వు అనుకుంటున్నావు. జ్ఞానం అనేది పుస్తకాల్లో లేదు. పుస్తకాలు వెతుకుతుంటే నీకు ప్యాంట్ ఇచ్చి వస్తుంది, కానీ ఆత్మజ్ఞానం లేదు. ఆత్మని హృదయంలో ఉంది, కానీ పుస్తకాల్లో లేదు. పుస్తకాలు చదువుతుంటే నీకు ప్యాంట్ ఇచ్చి వస్తుంది. ప్యాంట్ ఇచ్చి వస్తే నాకు పుస్తకాలు రావచ్చు, నాకు ప్రసంగాలు చేయొచ్చు, నీకు అందరూ సన్మానాలు చేస్తారు, పొట్ట నిండా భోజనం పెడతారు, ఊరేగింపులు ఊరేగిస్తారు. అక్కడితోటి మీ పని సరే అన్నాడు. అది ఇంకా మాకు దండలు వేశారు కదండి. ఇప్పుడు ఈ దండలతో సరిపో సున్నాడు. ఇక ఊరేగింపులు, దండలం, సన్మానాలు వీటితో అక్కడితో ఎంత బాగా చెప్పాడు చూడండి. చదువు ఉంటే ఇలా చెప్పలేడు. స్పిరిచువాలిటీ, నేకెడ్ ఎక్స్ప్రెషన్. అక్కడ ముస్తాబు చేయడం, ఏదైనా మాట మాట్లాడితే పండితులు ముస్తాబు చేస్తాడు, దాన్ని ముస్తాబు చేయండి. యాజీగా ఇంకా ఎలా వస్తాయని చెప్పేస్తాడు బయటికి. అందుకని దాన్ని అలా వాక్యం అదే ఉండదు. నువ్వు నేను అంటున్నావు, నేను నిజమని అనుకుంటున్నావు, నేను నువ్వు ఏదైతే నేను కాదని తెలుసుకోవటం జ్ఞానం. అంటే ఒకే వాక్యం చెప్పాడు. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. చెవులున్న వాళ్ళందరూ వినండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. ఆత్మజ్ఞానానికి కృష్ణుడు ఎంత టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆత్మజ్ఞానానికి. ఎందుకు ఇచ్చాయంటే సర్వధర్మాను పరిచర్య మా ఏకం శరణు. అదే ఆయన అంటే ఎవరు ఆత్మే. కృష్ణుడు అంటే ఆ కాళ్ళు చేతులు కాదు, వసుదేవుడు గారి అబ్బాయి కాదు, సత్యమే, ఆత్మే. దేవతల్ని కోరికలు పెట్టుకుని దేవతల్ని అర్చన చేసేవాడు, దేవతకు పూజలు చేసేవాడు, దేవతలను పొందుతారు. నన్ను ఆరాధించేవాడు నన్ను పొందుతాడు, నన్ను నా చైతన్యం. అక్కడ కృష్ణుడు ఏంటి, అక్కడ చైతన్యము. నా ఇంత గురి పెట్టినవాడు, నా కోసం జీవించేవాడు, నా సంతోషం కోసం పని చేసేవాడు, నా మాట్లాడినా ఏ చేసినా పని చేసినా నా అనుగ్రహాన్ని సంపాదించడానికి ఎవడైతే చేస్తున్నాడో వాడిని అనుగ్రహాన్ని పాత్ర నన్నే పొందుతాడు. అంటే ఆత్మనే పొందుతాడు అని కృష్ణుడు చెబుతూ ఏక చింతన అంటే సర్వధర్మ ధర్మ ధర్మాలంటే ఏంటంటే లౌకిక ధర్మాలు వైదిక ధర్మాలు. ఎవరైతే నిరంతరం స్మరించడం జయంగా పెట్టుకున్నాడో వాడు ఒక లౌకిక కార్యాలను వదిలేసాడు, వైదిక కార్యాలను వదిలేసి వాడిని పాపం అంటారు. అంటే మన ధర్మం విడిచిపెట్టేమని కాదు, మీకు అర్థమవుతుందండి. అంటే మనం చేయరాని పనులు చేయకూడదు, మనం చేసే పని మానకూడదు, మనం చేసే పని మనం మానకూడదు. చేసే మానేస్తే మనకు ప్రత్యేక దోషం వస్తుంది అంటారు. అంటే చేసే పని మానేసినా మనం చేయకూడని పని మనం చేస్తే ఎంత దోషం వస్తుంది, మనం చేయవలసిన డ్యూటీ వదిలేసినా అంతే దోషం వస్తుంది. ఇక్కడ కృష్ణుడు అక్కడ తీసుకెళ్తున్నాడు, అవసరం నిరంతరం చింతించేవాడు చేయవలసిన డ్యూటీ వదిలేసాడు నీకు పాపం లేదు. మీరు ఫాలో అవుతున్నారు కదా సబ్జెక్టు, మామూలుగా నువ్వు చేయవలసిన డ్యూటీ నువ్వు చేయాలి, ఆ డ్యూటీ చేయకపోతే నీకు దోషం వస్తుంది. కానీ సర్వధర్మాన్ని పరిచయం నిరంతరం అన్ని చింతించే వాడికి, నిరంతరము సత్యాన్ని వేసేవాడికి, నీకు అర్థమవుతుందా, నిరంతరము ఆ సత్యజ్ఞానం సంపాదించాలనుకునే వాడికి, నిరంతరము సత్యమైందే సత్యాన్ని ఆలోచించి సత్యాన్ని జయంగా పెట్టుకుని ఆ ట్రూత్ కోసం జీవించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి లౌకిక కర్మలు వైదిక కర్మలు ఒకటి సంధ్యావందనాలు ఈ జపాలు ఈ ధ్యానాలు లేకపోతే లౌకికంగా తల్లిదండ్రులు చేయవలసినటువంటి డ్యూటీలు ఇటువంటి మానేసినా వాడికి దోషం అంటది. అంటే సత్యాన్వేషణకి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే మనం సత్యాన్వేషణ ఇవన్నీ వదిలేసిన దేనికోసం, సత్యం కోసం వాడి దోషం అంటది. సర్వధర్మాన్ పరిచర్య మాం ఏకం శరణం రజ, ఆయన ఒక్కడే శరణ వేడుకుని ప్రయాణం చేసేవాడికి ఒక లౌకిక ధర్మాలు వైదిక ధర్మాలు వదిలేసిన దాని తాలూకు దోషం వాడి సత్యాన్వేషకుడికి అంత ప్రాముఖ్యత ఈశ్వరుడు ఇచ్చాడు. ఇంకోటి సత్యం మనకు తెలియదు అనుకోండి, మనకు ఫ్రీడమ్ లేదు. సత్యం నీ హృదయంలో ఉంటే సరిపోదు, సత్యం నీ హృదయంలో ఒక అది చాలా ఉంటుందో తెలియని సత్పదార్థం నీ హృదయంలో ఉంటే సరిపోదు, అంత మార్చించే దుఃఖం నశించు. దాని తాలూకు ఎరుగు వరకు నువ్వు సార్వల స్టేట్లోకి వెళ్ళు. ఒక రమణ మహర్షి గారు అవనండి, ఒక రామకృష్ణుడు అనండి, మీకు అర్థం అవుతుందే. సైన్స్ సార్వల స్టేట్లో తీసుకెళ్ళలేదు, సైన్స్ అక్కడే సార్వల డి మైండ్ కంట్రోల్ కూడా సైన్స్ ఇవ్వలేదు. సైన్స్ కొన్ని మనకు భోగాలు ఇస్తాయి, తర్వాత ఇంకోటి ఈ సైన్ మనం ఇప్పుడే శరీరంతో భోగాలు అనిపిస్తాం అనుకోండి, మా అందరికీ తలవిషయం ఉంది కదండి, ఆస్తులు లేకపోయినా అందరికీ తల విషయం, బ్యాంక్ అకౌంట్లు ఆస్తులు అందరికీ లేకపోయినా అందరికీ తలవిషయం ఉందండి. బ్యాంక్ అకౌంట్ అందరికీ లేకపోవచ్చు, మనకి హోమ్లెస్ అవ్వచ్చు, మనకి ఇది లేకపోవచ్చు, కొంప లేకపోవచ్చు, కానీ అందరికీ తలవిషయం ఉంది. వాడు శరీరంతో ఏ భోగం అనిపించినా, ఏ రకమైన భోగం అనిపించినా అది తప్పనిసరిగా భోగం అనిపించినప్పుడు అది తెలియాలి, తప్పనిసరిగా రోగం వస్తుంది. పూర్వజన్మలో మనం అనిపించిన భోగాలు ఈ జన్మలో మన అందరికీ రోగాల కింద వచ్చినాయి. పూర్వజన్మలో ఏ భోగాలు అయితే మనం అనిపించాము అది ఈ జన్మలో మనకు రోగాల కింద పట్టుకున్నది. ఈ జన్మలో ఏ అయితే అనిపిస్తున్నాము ఇవన్నీ రాబోయే జన్మలో రోగాలకు ఏ భోగాలు సరే ఇవన్నీ రాబోయే జన్మలో రోగాల కింద అనిపిస్తాయి. భోగం అనిపించాడా వాడికి రోగం వచ్చి తీరుతుంది. ప్రతి భోగం వెనకాల రోగం ఉంటుంది, అది మనకు తెలియదు. భోగం బాగుంటే భోగం అనుకుంటాం, ఆ భోగం గురించిన మనిషి నేను రోగం వచ్చేస్తాను తెలియటం లేదు మనకి. అది తెలియ చెప్పేవాడే ఈ టీచరు పదేవాడు, ఆ తెలియ చెప్పేవాడే టీచరు వాడి ప్రీచరు కాదు టీచరు. టీచర్ వేరు, టీచర్ వేరు. అంటే ఈశ్వరుడు అనే వాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు అనే సజీవమైన విశ్వాసం ముందు ముఖ్యం. మనకు విశ్వాసం ఉండాలి. ఈశ్వరుడు ఒక కంట్రోలర్ ఒకడు ఉన్నాడు, ఒక ఈశ్వరుడు ఒకడున్నాడు, మనకి ఏ యజమాని ఒకడు ఉన్నాడు, మనకి ఏ యజమాని ఉన్నాడు. మీరు ధర్మం చేస్తారనుకోండి, లేకపోతే అధర్మం చేస్తారనుకోండి, ఇంకోటి మీరు చమత్కారం ఈ ముక్కులో కానీ పీల్చుకోవటం వల్ల మీకు అర్థం వచ్చేది లేదు, కూర్చోవటం వల్ల, నుంచోవటం వల్ల, యోగాభ్యాసాలు చేయటం చేయటం వల్ల, లేకపోతే మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ వల్ల, వీటి వల్ల మీ దేహానికి ఆరోగ్యం వస్తుంది కానీ అజ్ఞానం నశించదు. ఈ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ ప్రాణాయామాలు అన్నింటి వల్ల ప్రాణాయామం మీరు మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ వీటి వల్ల మీ దేహానికి ఆరోగ్యం వస్తుంది అని ముద్దలు ఎక్కువ తినొచ్చు. మీరు దానికి అడ్డించిన డైజెషన్ అది బాగుంటుంది, కానీ అంత మాత్రం చేసి అజ్ఞానం నశించదు. మీకు లోపల క్యాన్సర్ పట్టుకుంటే కొబ్బరి రాసుకుంటే క్యాన్సర్ తగ్గదు. మీకు లోపల క్యాన్సర్ ప్రారంభమైంది అనుకోండి, రోజు కొబ్బరి నూనె రాసుకుంటే, మీరు కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మృదుగా ఉంటుంది కానీ లోపల క్యాన్సర్ పోదు. అది అజ్ఞానం లోపల ఉంది, బయట లేదు. మీకు అర్థమవుతుంది, ఇది లోపల దానికి అది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి దాన్ని చెప్పుకుంటూ రావాలి, దాన్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. ఆ రోగ అర్థమవకుండా రోగం నశించదు. వృద్ధుడు 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 అంటారు, వృద్ధుడు అంటే దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని పోవటం వృద్ధుడు. వృద్ధుడు 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 అంటే దుఃఖాన్ని దాని తాలూకు కారణాన్ని ఉండట్లు పోగొట్టేవాడే అరుద్ధుడు. అది ఈశ్వరు పట్ల సహజీయమైన విశ్వాసం ఉండాలి. మూల తలంపు మూలంలోని దేవుడు ఉన్నాడు. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, అంటే అరుదా కృష్ణుడిని ఇప్పటికప్పుడు క్యాష్ డౌన్ చేసేయాలి, నువ్వు ఇక్కడ ఏదో పుణ్యం చేసుకో, తర్వాత చనిపోయిన తర్వాత నీకు అది నీకు లాభం పొందుతావు, అది మెటారి తినవచ్చు, అటువంటి మాటలు చెప్పరు. దేహం చనిపోయిన తర్వాత ఈ జీవుడు ఉన్నాడా లేడా అంటే అంటే ఈ దేహం శ్మశానంలో చనిపోయి ఆ దేహం శ్మశానంలో దేహాన్ని కాల్చేశాక దేహగతమైన చరిత్ర ముగిసిపోతుంది, కానీ ఆ జీవుడికి సంబంధించిన చరిత్ర ముగియదు. దేహానికి సంబంధించిన చరిత్ర ముగిసిపోతుంది, కానీ లోపల దేహము జీవుడు వాడి చరిత్ర ముగియదు. వాడి దేహము ఇతర లోకాలు ఉన్నాయా, ఆ లోకాలు ఉన్నాయా, స్వర్గలోకం ఉందా, చీకటి లోకాలు ఉన్నాయా, పుణ్యలోకాలు ఏమి, రమణ మహర్షి గారు అడిగితే ఆయన ఉన్నాయని చెప్పలేదు, లేదని చెప్పలేదు. ఎంత యాక్యురేసి అంటే ఎంత కరెక్ట్, ఎంత మ్యాథమెటికల్ యాక్యురేసి అంటే నేను చెప్పాయంటే శరీరము చనిపోయిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడు వాని వినండి, చెవులను వినండి, ఎలా ఇవన్నీ స్వర్గాల అబద్ధం నరకాల అబద్ధం అని చెప్పలేదు, అది ఏం చెప్పలేదు. అది ఎవరంటే దేహం చనిపోయిన తర్వాత ఎవరు ప్రయత్నం చేస్తున్నాడు వారి స్వర్గం అంతేనేది, నరకం అంతేనేది, అన్ని పారమార్థిక సత్యాలు కానీ వ్యవహారిక సత్యాలు మాత్రమే. అదంతా పార్షియల్ ట్రూత్, కానీ అబ్సల్యూట్ ట్రూత్ కాదు, ఆయన అగ్ర సత్యాలు కాదు. భగవంతుని తెలుసుకోముందు ఆత్మ కాదు, వ్యవహార సత్యాలు కాదు. ఏదైతే అన్ని కాలంలో అన్ని అవస్థల్లో ఈ ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే అది సత్యము కాదు. ఒక అవస్థలో ఉండి ఇంకో అవస్థలు లేకపోతే అది సత్యము కాదు. అన్ని కాలాల్లో ఉండాలి, అన్ని అవస్థల్లో ఉండాలి, అన్ని ప్రాంతాల్లో ఉండాలి. దానికి అది టైమ్లెస్ స్పేస్, అన్ని అది ఒక టైంకి పరిమితం కాదు, ఒక స్పేస్కి పరిమితం కాదు, అన్ని కాలాల్లో ఉండాలి, ఎప్పుడు ఉండాలి. దాని తాలూకు నీకు ఎరుకొచ్చింది అది నేనే ఉన్నాను, నువ్వు అంతటా ఉండవాల సంగతి తెలిసాక నీకు ఇంకో గోయింగ్ లేదు, కమింగ్ లేదు. ఈ జన్మలోనే ఇప్పుడే ఈరన్నావు, ఎప్పుడూ కాదు, ఎక్కడే కాదు, ఇప్పుడే ఇక్కడే. అక్కడ నీ కాళ్ళు తెరవు, వాయిదాలు వేయకు, రేపుకి రూపు లేదు. సరసరం మన అందరం చేసే చెడ్డ ఏంటంటే జరిగిపోయిన గొడవ తప్పట్టుకు ఏడుస్తూ కూర్చుంటాం, భవిష్యత్తులో పెట్టుకుంటూ ఉంటాం, వర్తమాన చేతులను వర్తమాన కాలాన్ని వదిలేస్తాం. అవి చేతులను వర్తమాన కాలాన్ని మన సాధన ఉపయోగించుకోం, అది మనం అందరం చేస్తున్న పొరపాటు. నిన్న పేస్టీ పేస్ట్ మాత్రం వెళ్ళిపోయింది అస్తమాన దాని గురించి ఆలోచించడం చేతిలో నీళ్ళు వెళ్ళిపోయినాయి బాధపడిన లాభం కొత్త నీళ్ళు పెట్టుకోండి. అంటే మనం వర్తమాన విధంగా ఉపయోగించుకోవాలి. సామర్థనానికి మనం అలవాటైతే ఇవాడ చేసే పని ఇవాడ చేసుకోవాలి, లేకపోతే దోషం వస్తుంది. ఇవాడ చేసుకునే పని ఇవాడ చేసుకోవాలి. రేపు రేపు అని రేపు రాదు కదా మనకి, ఏ రోజు కాడోగి రేపు వాడు చేయదు కదా. రేపు రేపు అని ఎంచుకుంటాడు వాడు. సోమర్థనానికి అలవాటు పడిపోయి లేజినెస్కి అలవాటు పడిపోయి ఇలా చెప్తాడు. అనుకోండి లేజినెస్ సోమర్థనానికి అలవాటు పడి వాడికి ఏ పురుషార్థం లేదు, వాడికి ధర్మం లేదు, అర్థం లేదు, కామం లేదు, మోక్షం ఎందుకు పనికిరాడు? కొన్ని ధర్మాన్ని మోక్షం లేని అర్ధకామాలకి పనికిరాడు, అది ఇంటికి పనికిరాడు, ఊరికి పనికిరాడు. ఈ మధ్య ఇంగ్లీష్ పోయిట్ ఎవరంటే ఇంటికి పనికిరాడనుకోండి, ఊరికి పనికిరాడనుకోండి, మీ కొంపలకు పనికిరాడనుకోండి, మీరు ఏం దెంగలు పెట్టుకోవద్దు, వాడి గురించి వాళ్ళ రాజకీయాల్లో పంపేయమని చెప్పారు. మీ ఇంటికి పనికిరాని వాడు ఊరికి పనికిరాని వాడు ఉంటే వాడి గురించి ఏం దంగ పెట్టుకోవద్దు, వాడు కొంచెం రాజకీయాల్లో అలవాటు చేయండి. వాడు కూడా రాజకీయ నాయకులతో స్నేహం అలవాటు చేస్తాడు, రాజకీయాల్లో పడి ఉంటాడు, అలా తిరుగుతూ ఉంటాడు. అమ్మగారు ఎలాగ ఇంటికి పనికిరాడు, అయితే మంత్రి అవుతాడు, అయితే మంచిదే మంత్రి అవ్వకపోతే ఎలాగ పని ఇంటికి పనికిరాడు అయితే మంత్రి అవుతాడు, లేకపోతే మంత్రి అవ్వకపోయినా పడలేదు అయినా పడలేదు, మనం వాడు కూడా అలా ఊహించుకుందామని చెప్పాడు. ఎందుకు పనికి ఆ ఎందుకు పనికిరాని వాడు ఏమవుతాడంటే ఒకసారి రాజకీయాలు గెలిపితే మంత్రి అయిపోతాడు. అది ఎలాగైనా మన ఇంటికి మంత్రి అవ్వకపోయినా మనకు నష్టమైన వాడు ఇంటికి పనికిరాడు కాబట్టి. ఒకవేళ ఏదైనా అడిగితే అది ఏదైనా అవకాశం వస్తే మినిస్టర్ అయిపోతాడు. అవి ఎందుకు పనికిరాని ఎవరైనా మీ ఇంటికని ఉంటే చదువు లేని వాడు సంధులేని వాడు ఎందుకు పని ఇంటికి పనికిరాడు, కొంపకి పనికిరాడు, మీ వీధికి పనికిరాడు, ఊరికి పని, మీరేం దెంగలు పెట్టుకోవద్దు అని రాజకీయాలు అలవాటు చేసి రాజకీయాల్లో గెంటేయమని చెప్పారు. ఈ మధ్యన కొత్తగా ఒక రైటర్ చెప్పాడు, ఇంగ్లీష్ పోయిట్ చెప్పాడు, లేటెస్ట్ స్టేట్మెంట్ అది. వాడి గురించి ఆలోచించొద్దన్నారు. అది ఎలాగ కొంపకి పనికిరాడు, బజార్ని విడిచిపెట్టేయమన్నారు ఆయన. మీ నష్టం ఏంటి ఆడా మంత్రి అవుతే అవుతాడు, అవ్వడానుకోండి మీకు నష్టం ఏంటి? ఎలాగ కొంపకు పలికినాడు. అంచేత ప్లేటో చెప్పాడు, ఆల్ పొలిటీషియన్స్ ఆర్ పొలిటికల్ యానిమల్స్ అని. పొలిటీషియన్స్ గురించి ప్లేటో ఏమన్నాడంటే వాడు యానిమల్స్ వాళ్ళని, అంటే మన చర్మానికి ఆడి చర్మానికి తేడా ఉంటుంది, ఆడి చర్మం చాలా మోతగ్గా ఉంటుంది. రోజుకో పార్టీ మారిపోయిన వాళ్ళకి ఏం అనిపించదు అసలు, రోజుకో పార్టీ మారిపోతే అనుకోండి వాళ్ళకి అసలు ఏం అనిపించదు అసలు, అంటే దొరపరచమే ఏం వాళ్ళనట్టు. అది ఒకరకమైన యానిమల్స్ అని చెప్పాడు ప్లేటో. అంటే ఇప్పుడు ఎందుకు మనం ఈ విషయాలను ఎందుకు మాట్లాడుకుంటామంటే మీకు ఎప్పుడు కూడా అదంతా ఉదయండి సృష్టి, ఇదంతా సృష్టి క్రమం. భగవాన్ ఏం చెప్పాడు, ఇదంతా ఉదయండి. ఆ సృష్టి ఎప్పుడు అలా జరిగింది, ఇందులో మంచి ఉంటుంది సృష్టి, ఎప్పుడు సృష్టిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి, ముగిస్తున్నాను నేను. మన అర్థం చూసుకుంటాం, అర్థం చూసుకుంటే మన ముఖంలో ఏముందో కనిపిస్తుంది. మచ్చలు ఉంటే మచ్చలు కనిపిస్తే, మచ్చలు లేకపోతే మచ్చలు కనపడం. అలాగే ఏదైనా మచ్చ ఉంది అనుకోండి, అర్థం ఆ మచ్చలు చెరిపేసుకుంటాం, చెయ్యి పెట్టి చెరిపేసుకుంటాం ఏదైనా మచ్చ ఉంటే ముఖంలో. అలాగే సృష్టి అనేది కూడా మిర్రర్. మిమ్మల్ని మీరు ఎలా సృష్టిలో చూసుకుంటా ఉంటే మీ బలహీనత లేదంటే ఒకసారి లోకం చెప్తా ఉంటుంది. మీకు జిన్ను అంటే ఇష్టమైన మీరు అనుకుంటా జిన్ను చూసినంటే మీకు ఇష్టం రావచ్చు. అలాగే ఈ లోకాన్ని చూసేప్పుడు మన బలహీనతలు ఏంటో మనకు తెలుస్తాయి. లోకంలో అనేక ఆకర్షణ ఉండే లోకంలో ఈ ఆకర్షణ మధ్యలో మనం నిర్వీకారంగా ఉండగలుగుతున్నాము, లేకపోతే ఏదో ఆకర్షణకు గురి అవుతున్నామా? ఎంతో అంటే లోకం కూడా మనకు మిర్రర్ లాంటిది, మన బలహీనతలతో లోకం చెబుతుంది. అంటే లోకం తీయదు, ఎక్స్రే మన రోగం చెబుతుంది కానీ లోకం తీయదు. అలాగే లోకం కూడా మన బలహీనతలు చెబుతుంది కానీ నేనే పోగొట్టుకోవాలి, ఆ బలహీనతలు నేనే పోగొట్టుకోవాలి. అయితే ఈ లోకం అనేది ఒక ఎక్స్రే లాంటిది, నీ బలహీనతలు చెబుతుంది కానీ నువ్వు సాధన చేసి ప్రయత్నం చేసి గురువు అనుగ్రహాన్ని సంపాదించి ఈశ్వర అనుగ్రహాన్ని సంపాదించి మేక్ ఎఫర్ట్, నీ ప్రయత్నం ఎంతవరకు చేయగలవో అంతవరకు చేసి ఆ బలహీనతల నుంచి నువ్వు బయటికి రా. ఆ బలహీనతలు చెప్పేసి ఊరుకుంటుంది లోకం, కానీ ఆ బలహీనతల నుంచి బయటకు రావటాన్ని నువ్వు సాధన చేయాలి, దానికి సాధన చేయాలి. సాధన చేయటం అంటే ఏదో కొత్తగా సంపాదించేది కాదు, జన్మాంతరం నుంచి పూర్వజన్మల నుంచి నువ్వు తెచ్చుకునేటువంటి అలవాట్ల నుంచి నీకున్న విద్యాజ్ఞానం నుంచి అందులోంచి విడుదల పొందటమే సాధన. అంటే సాధన ఎందుకంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, అవిద్యను పోగొట్టుకోవడానికి, మరి తెలియదు అలవాట్లోంచి విడుదల పొందడానికి సాధన. అంతేకాని నువ్వు దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు దానికి సాధన అక్కర్లేదు, పైన ఈ డస్ట్ అంతా పోతే అది ఉన్నది ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. నువ్వు సాధన చేసి నువ్వు కొత్తగా సంపాదించుకోక్కర్లేదు, నీకు తెలుసున్న అక్కడ ఉంది, నీకు తెలియపోయినది అక్కడ ఉంది, కానీ దాని తాలూకు ఎరుక నీకు రావటానికి, దాంతో ఐడెంటిఫై అది నీవే అనే సంగతి నీకు తెలియటానికి ఏ అలవాట్లు అయితే నీకు అడ్డొస్తున్నాయి, ఏ బలహీనతలు అయితే ఓడ్డొస్తున్నాయి, ఏ లోక వాసన, శాస్త్ర వాసన, దేహ వాసన, ఏ వాసనలు అయితే నీకు అడ్డొస్తున్నాయి, జాగ్రత్తగా అట్లా ఐడెంటిఫై చేసి జాగ్రత్త స్పెసిఫిక్గా తెలుసుకుని అనుకరణ పానికి రాదు. నీ మనస్సు బాహ్యముఖం అవటానికి ఏ కారణం అయితే నీకు అడ్డొస్తుందో అది అక్కడ ఆ కారణానికి అపోజిషన్ పార్టీ పెట్టి దానికి వ్యతిరేకత పెట్టి ఆ కారణాన్ని ఎలా తొలగించుకోవాలి, ఏ కారణం వల్ల మన మనస్సు బాహ్యముఖానికి వెళుతుంది, ఆ కారణాన్ని తొలగించుకోవటమే సాధన యొక్క గమ్యం. అంటే సాధన అంటే నువ్వు సంపాదించేది ఏమి లేదు. రమణ మహర్షి గారు చెప్పారు, నీకు రోగం రాకుండా చూసుకోవటం మంచిదే, రోగం వచ్చాక తగ్గించుకోవటం ముఖ్యం. నీకు రోగం రాకుండా చూసుకోవడం మంచిదే అని రోగం వచ్చాక తగ్గించుకోవటం కంటే అసలు రోగం రాకుండా చూసుకోవటం మంచి. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అది రోగం వచ్చిన తర్వాత తగ్గించుకోవడం అంటే అది డిసీజు రాకుండా చూసుకోవటం మనకు మంచిది. ఇంచదంటే కోరికలు వచ్చిన తర్వాత ఆ కోరిక మీకు బాగా అర్థం చేసుకోండి, మీరు కోరిక వచ్చిన తర్వాత కోరిక వచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చుకోవడం కంటే కోరిక రాకుండా చూసుకోమని. కోరిక వచ్చిన తర్వాత అది నెరవేర్చుకోవడం కంటే కోరిక రాకుండానే చూసుకో, ఆ డిజైర్ ఎరాజ్ కాకుండా చూసుకో. కోరిక వచ్చిన తర్వాత నెరవేరటం అది వేరే విషయం, నెరవేర్చుకోవడం అది డిజైర్ ఎరాజ్ కాకుండానే చూసుకో. లౌకిక వాసనలు తగ్గించుకో, లౌకిక వాసన అది జ్వరం లాంటిది, లౌకిక వాసనలు తగ్గించుకో. ఎవరికైనా ఒక మంచి మాట చెప్తాం అనుకో అది మంచిది, అంతకంటే ఆత్మవిచారణ చాలా ఇంపార్టెన్స్ ఉంది. నీకు అర్థం వచ్చింది, ఒక మంచి మాట ఎవరికైనా చెప్తారు కూడా అది మంచిదే, మేమేదో నాలుగు మాటలు మీకు చెబుతున్నాం అది కాదు, ఇంతకంటే నాకు ఆత్మవిచారణ ముఖ్యం. ఇంకోటి మీరు మంచి మాటలు ఇతరులకు చెప్పినా మీకు ఇంతగా మంచి మాటలు మంచి, ఎంతకంటే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ సత్యాన్వేషణకు మీరు ఇవ్వాలి. తర్వాత మంచి మాటలు చెప్పారనుకోండి, నేను ఏదైనా మంచి మాటలు మీకు చెప్పానుకోండి, నాన్నగారు మీరు మాకు చాలా మంచి మాటలు చెప్పారు, మేము బాగుపడే మాటలు చెప్పారని మీరు అంటారు అంటే మాకు గర్వం వస్తుంది, మరి జ్వరం వచ్చేస్తుంది మాకు, నాకేమొస్తుంది నన్ను అందరం పొగుడుతున్నారు, నాకు సన్మానం చేస్తున్నారు. ముందు సత్యాన్వేషకుడు నిందలోంచి స్థుతిలోంచి బయటికి రావాలి, సత్యాన్వేషకుడి ముందు ఈ రెండు లోకాలకు సహజం, స్తోత్రం సహజం, నింద సహజం. నిందించేవాళ్ళు నిందిస్తూ ఉంటారు, స్తోత్రం చేసేవాళ్ళని స్తోత్రం చేస్తూ ఉంటారు. ముందు ఎవరైతే సత్యాన్వేషకుడు వాడి నిందలోంచి స్థుతిలోంచి బయటకు రావాలి. నేను మంచి మాటలు చెప్పిన మీరేమంటారు, నాన్నగారు మంచి మాటలు చెప్పారు, మీకు ఏదో సన్మానం చేస్తాం, దండ పడేస్తాం, ఏదో చెప్తారు, లేదా బోకేస్తాం, ఏదో చెప్తారు, మీకు ఏదో చెప్పి మాకు ఏదో చెప్తారు, మంచిదే, మేము మంచి మాటలు చెప్పడం మంచిదే. కానీ తర్వాత ఏమవుతుంది, మీరు ఏం చాలా మంచి మాటలు చెప్పినప్పుడు మా మనసులో ఒక వికారం వస్తుంది. ఏమొస్తుంది మా మనసులో? ఆ వికారం, ఆ వికారం చేంజ్ చేస్తుంటే మా సత్యాన్వేషణ ఆపేసేస్తుంది. లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళడం మేము ప్రయత్నం చేస్తున్నాం కదా, మళ్ళీ నీ స్థుతి అది వచ్చి ఆటంకం లోపల పడి ఈ గొంతుకు పట్టుకుంటున్నాం. బహు సాధకుడు బహు జాగ్రత్తగా ఉండాలి, సాధకుడు బహు జాగ్రత్తగా ఉండాలి. మంచి పనులు చేసిన మామూలుగా మంచి పనులు మంచివే, మిమ్మల్ని ఎవరో ఒకరు పొగుడుతూ ఉంటారు కదా, మంచి పనులు చేసేటప్పుడు మీకు వికారాల ప్రారంభం అవుతుంది, అది లోపల తీసుకుంటారు. లోపలికి రమణ మహర్షి గారు అనేవారు, మీరు విచారణ చేయండి, ధ్యానం చేయండి, ఆ చేసే శక్తి మీకు లేదనుకోండి, మనస్సును మోస్టాప్ చేయొద్దు అన్నారు. దీనైతే మనం పోగొట్టుకోవాలనుకున్నా దాన్ని డెకరేషన్ చేయొద్దు అన్నారు. అంటే ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేశారనుకోండి, ఆ స్తోత్రాన్ని మనసులో తీసుకున్నారనుకోండి, మైండ్ డెకరేట్ అవుతుంది. దేనైతే పోగొట్టుకోవాలంటున్నారో దానికి డెకరేషన్ పెంచేస్తున్నారు. అంచేత మా గైడ్, మా ఫిలాసఫర్, మా ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, ఆరింటి ట్రైన్ కొంతమంది భక్తులు వెళ్ళిపోతున్నారండి, అంచేత మీరు 5:30 ముగించేయండి అని చెప్తున్నాడు. అందుచేత ఇప్పుడు తర్వాత సన్మానం ఉంది, మీ ట్రైన్కి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోండి, తర్వాత సన్మానం ఉంది. ఈసారి మీరు ఎప్పుడున్నా విజయవాడ ఎప్పుడు వస్తే సాయంత్రం 6 సభ ఏర్పాటు చేస్తాం. సిటీస్లో సరసరంగా మధ్యాహ్నం 2 6 మీకు అందరికి ఆఫీస్ నుంచి బయటకు రావటం, మీకు శ్రవణం చేయడానికి మీకు అనుకూలంగా ఉంటుంది, మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే కామకులు గారు చాలా లోచుగా ఉంటాయి, చాలా లోచుగా ఉంటాయి. ఇప్పుడు గోడలోకి మనం మేకు గుచ్చామనుకోండి, బాగా లోపల గుచ్చేసామనుకోండి, ఇప్పటికి ఇలా లాగితే రాదు. ఎంత బలంగా ఆ గోడలో ఆ మేకు గుచ్చామో అంత బలంగా లాగితేనే కాదు మేకు బయటకు రాదు. ఎన్ని జన్మల నుంచి కామక్రోధాల యొక్క లోచి ఎంత ఉందో మీ లోపల, అంత గట్టిగా సాధన చేస్తేనే కానీ, అంత అది ఎంత లోతులో ఉన్నా అంత లోతుగా మీరు సాధన చేస్తేనే కానీ కామక్రోధాల నుంచి విడుదల పొందడం. ఇది ఒక కామక్రోధాలు, కామక్రోధాలు అంటాం. మన అహంకారమే మనకున్న అజ్ఞానమే మనకున్న అవిద్య కామం కింద మారుతుందని, మనకున్న అజ్ఞానమే కోపం కింద మారుతుందని తెలియక ఇది వేరే అనుకుంటున్నాం, ఇది మాయ. ఈ బాగా అర్థం చేసుకోండి, మనకున్న అహంకారమే కామం కింద మారుతుంది, మనకున్న అహంకారమే కోపం కింద మారుతుంది, మనకున్న అహంకారమే అసూయ కింద మారుతుంది. అంటే రమణ మహర్షి గారు ఫైనల్గా చెప్పింది ఏంటంటే, అహంకారం ఉంటే మమకారం ఉంటే అహంకారం ఉంటే అంతా ఉన్నట్టు, అహంకారం ఉంటే కామక్రోధాలు ఉన్నాయి, ప్రపంచం ఉంది, దేవుడు ఉన్నాడు, పుణ్యం ఉంది, పాపం ఉంది, పనిష్మెంట్ ఉంది, రివార్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి అహంకారం ఉంటే. అది లేకపోతే ఏది లేదు. ఇది అల్టిమేట్ అని చెప్పి, అహంకారం ఉంటే అంత ఉందావు, నీవు ఉన్నావు, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, లోకం ఉంది, అన్నీ ఉన్నాయి, అది లేకపోతే ఏది లేదు, నువ్వు ఉన్నావు. ఐ యామ్ అది కరెక్టే మనం తెలియదు, కానీ దటా తెలుసుకోవడానికి సాధన. అయ్యాం దటయాం, నేను ఉన్నాను, నేను ఉంటే సరిపోదు. నేనై ఉన్నాను, ఇది మీరు రాసుకోండి, నేను ఉన్నాను, నేను ఉన్నా అంటే సరిపోదు. నేను ఉంటా, ఆ నేను ఏదైతే నేనుగా ఉందో లోపల, ఇట్ ఇస్ ఎ ట్రూ లై, ఇట్ ఇస్ లాయల్ లై, ఇట్ ఇస్ ఎ రియల్ లై, ఇట్ ఇస్ రియల్ నాలెడ్జ్, ఇట్ ఇస్ రియల్ హ్యాపీనెస్, ఫాల్స్ హ్యాపీనెస్ కాదు. ఇంద్రియ విషయాల నుంచి వచ్చినంత ఫాల్స్ హ్యాపీనెస్, ఇట్ ఇస్ రియల్ హ్యాపీనెస్, రియల్ నాలెడ్జ్, ఇది ఫాల్స్ రియల్ నాలెడ్జ్. ఉందాలి నేను ఒకటి ఉంది, ఆ హృదయంలో ఒక నేను ఉంది, అదే ట్రూ అయి అదే స్వర్గరాజ్యము. అది అది ఉంది, అది ఉంది అని తెలుసుకుంటే సరిపోదు, వింటే సరిపోదు, మననం చేస్తే సరిపోదు, ఈ దేహం నీకే విధంగా అయితే అనుభవం ఉందో, నేను ఉంటే నేను ఉందా అది సరిపోదు, నేను ఉన్నాను నేను ఉంటే సరిపోదు, ఆ నేను ఏదైతే నేనుగా ఉందో, ఏ నిజమైతే నేనుగా ఉందో, ఆ నేను నేను తెలియాలి, ఆ నేను నేనై ఉన్నాను, ఆ నేను నేనై ఉన్నాను, అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు నిన్ను అశాంతి విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు, పునర్జన్మలు విడిచిపెట్టవు. నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ మెరిట్, నో ఫ్రీడమ్ ఫర్ సిన్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ నాన్ సెన్స్. నేను ఉన్నాను అంటే సరిపోదండి, ఆ నేను నేనై ఉన్నాను అది అనుభవంలోకి రావాలి. అప్పుడు పునర్జన్మ విడిచిపెట్టింది శవాలను మోస్తూ ఉండవలసింది. అలా ఏ ఉన్నప్పుడు ఆ శవంతో మనం తాదాక్ష్యం పొందుతాము. చివరిలో ఒక మాట, చివరి మాటగా ముగిస్తాను. కర్తృత్వం దుఃఖం ఎవరికి? కర్తృత్వం అనుకు అందట్టు అనుకున్నవాడికి దుఃఖం వచ్చి తీరుతుంది. దుఃఖం ఎవరికి? ఆత్మలో దుఃఖం లేదు, ఆత్మలో దుఃఖం లేదు. ఎవరికి దుఃఖం? ఎవరికి? కర్తృత్వానికి. అవి దేహము నేననే బుద్ధికి దుఃఖం వచ్చినంతే సంతోషం వచ్చిన. మీకు అర్థమవుతుంది? మీరు దేహం ఉన్నప్పటికీ, దేహం ఉన్నప్పుడు కర్తృత్వం ఎవరికైతే నశించిందో వాడు దుఃఖం ముట్టుకోదు. ఇంచేటంటే కర్తృత్వం నశించిన వాడు ఉంటాడు, అది ఎలా ఉంటాడు? ఆత్మగా ఉంటాడు. ఆత్మకి దుఃఖత్వం సంబంధం లేదు. ఇట్ ఇస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మీకు దుఃఖం ఆత్మకు లేదు. దుఃఖం దేనికి? కర్తృత్వానికి ఉంది. నేను పుణ్యం చేసిన పాపం చేసిన నేను చేశానని చేస్తూ ఉంటాడు. నేను నేను అని బాడీ బాగుండి అయితే చేస్తాడు, అది ఎత్తుకెత్తాడు అనుభవించాలి. ఆ కర్తృత్వం నశించింది అనుకోండి, వాడికి ప్రారంభం లేదు, వాడికి సంచితం లేదు, వాడికి ఆగామ లేదు. ఈ సంచితం ఎవడికి? ఆగామ ఎవడికి? ప్రారంభం ఎవడికి? ఆ దేహం నేరే తలాంపు ఉన్నవాడికి, అంటే కర్తృత్వం ఉన్నవాడికి. ఆ కర్తృత్వం ఉన్నవాడికి సంచితం ఉంది, ఆగారం ఉంది, పెరంకే ఉంది, ప్రారంభం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ కొంతమంది ఏమంటారంటే కర్తృత్వం పోయిన తర్వాత, కర్తృత్వం పోయిన తర్వాత సంచితం పోవచ్చు, ఆగారం పోవచ్చు, ప్రారంభం ఉంటుంది కదా అని కొంతమంది అంటారు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే దశరథుడు చనిపోతే ముగ్గురు భార్యలకు వైద్యం వస్తున్నాయి, ఇద్దరు ఒక వారికి ఆగిపోతున్నారు అడిగాడు. దశరథుడు చనిపోతే ముగ్గురు భార్యలకి వైద్యం వస్తుందా, ఇద్దరు భార్యలకు వైద్యం వచ్చి మిగతా భార్యకి వైద్యం ఆగిపోతుంది ముగ్గురు భార్యలు, అదే ప్రారంభం కూడా పోతుంది. అయితే మీకు క్యాన్సర్ వచ్చింది కదా, క్యాన్సర్తో బాధపడుతున్నారు కదా అని అడిగితే చూసేవాళ్ళు ఆ స్వామి చూసేవాళ్ళు ప్రారంభం అనిపిస్తున్నాడు అనుకుంటున్నారు. ప్రారంభం జ్ఞాని యొక్క ప్రారంభం ఏంటి? జ్ఞాని ప్రారంభం అని నేను ప్రారంభం అనిపిస్తున్నాను జ్ఞాని అనుకోడు. ఇక కర్తృత్వం లేదు, చూసేవాడు అనుకుంటాడు. చూసేవాడు అనుకుంటే వాడికి సంబంధం లేదు, ఆ చూసేవాడు అనుకుంటే వాడికి సంబంధం లేదు. కానీ నేను అది అనిపిస్తున్నాను ఇది అనిపిస్తున్నాను, అక్కడ కర్తృత్వం లేదు కాబట్టి అనుకునేది ఉండదు. కర్తృత్వం లేదు కాబట్టి అనుకునేది ఉండదు. ఆత్మకి ప్రారంభం లేదు, కర్తృత్వానికి ఉంది. కర్తృత్వం పోయింటే అన్నీ పోతాయి. అయితే చూసేవాడు వాడి ప్రారంభం అనిపిస్తున్నాడని చూసేవాడికి అనిపిస్తుంది అంతేకానీ అక్కడ ప్రారంభం కూడా లేదు. ఇంకా లేదు అక్కడ కర్తృత్వం లేదు. కర్తృత్వం ఉంటే ప్రారంభం ఉంది, కర్తృత్వం ఉంటే సంచితం ఉంది, కర్తృత్వం ఉంటే ఆగం ఉంది, కర్తృత్వం లేని వాడికి మూడు లేవు. ఇక చూసేవాడికి వాడి క్యాన్సర్ వచ్చింది, వాడి ప్రారంభం అనిపిస్తున్నాడు అని అనిపి చూసేవాడికి అనిపిస్తుంది. అక్కడ లోపల ఏమి లేడు, లోపల ఏది రచ్చేది? రమణ మహర్షి గారు అనుకున్నారు. రమణ మహర్షి గారి చివరి రోజుల్లో ఏది చెప్పారంటే, నేను ఎక్కడికి పోతాను, నాకు వెళ్తాను చోటు ఏముంది అంతటా ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు, అంతటా ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? ఐ షాల్ బి హియర్ అన్నది ఐఎమ్ హియర్. నేను ఉన్నాను. వేర్ కెన్ యూ గో, ఎక్కడికి వెళ్తాను? ఒక అక్కడ వెళ్ళాలంటే నేను దేని చోటు అంటూ ఉంటే కదా. అంటే మీకు బ్రాహ్మీ స్థితి ఎప్పుడు వచ్చిందో, నీకు బ్రాహ్మీ స్థితి ఎప్పుడైతే వచ్చింది, నీకు ఎప్పుడైతే వచ్చిందో బ్రహ్మం అంతటా వ్యాపించి ఉంది కాబట్టి నేను అంతటా వ్యాపించి ఉన్నాను అనుభవంలోకి వచ్చేస్తుంది. వాడికి గోయం లేదు కానీ కూడా ఇవన్నీ ఒట్టి మాటలు కదా, ఇట్ ఇస్ టు ది రియల్ లైఫ్. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకొని ముగిస్తున్నాను. కృష్ణుడు చెప్పాడు ఒక అభ్యాసం సరిపోదు, ఒక అభ్యాసం వల్ల మీరు సక్సెస్ అవ్వలేరు. మీరు సత్యానువేషకులు అయినా వైరాగ్యం కూడా ఉండాలి. కానీ ఇక్కడ కూర్చున్నాను విచారణ చేయడానికి కూర్చున్నానండి, ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాను. మా జిన్నూరులో మా పిలకలో మా గడ్డిమేట్లు మా ఇల్లుని జ్ఞాపకం వస్తాడు, నేను అక్కడ సాధన చేయగలనా? అంటే వైరాగ్యం లేని వాడు సాధన చేసే చేస్తే చేయొచ్చు, అది సక్సెస్ అవ్వలేడన్న. నువ్వు చేయడానికి కూర్చున్నావు అది కరెక్టే, నువ్వు సిన్సియర్గా ప్రయత్నావు చేయడానికి, అయితే నువ్వు మైండ్ విత్డ్రా అవ్వదు, నీ పిడకల్లోంచి నీ పొలంలోంచి విత్డ్రా అవ్వదు, అయితే నువ్వు ఫెయిల్ అయిపోతావు. చేస్తే చేయి ఫెయిల్ అయిపోతావు. సరే ముగిస్తున్నాం. మీరు ఇది జ్ఞాన వైద్యం, ఏదో నాలుగు మాటలు చెప్పినా మాకు 10 పైసలు వాటా కంటే ఇందులో ఈశ్వరుడు యజ్ఞాలు అలా ఉంటాయి. ఇవన్నీ అరేంజ్ చేసిన వాడికి, ఇవన్నీ శామ్యాలు అరేంజ్ చేసిన వాడికి కొన్ని పైసలు, జ్ఞాన యజ్ఞం మీకు కొన్ని పైసలు, ఇక విన్న వాళ్ళు కొన్ని పైసలు, ఈ కుర్చీలు అరేంజ్ మైక్ పెట్టిన వాళ్ళు కొన్ని పైసలు, ఆ కర్మ పరిచయం ఏం చేస్తాడంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేగా మాకు ఇంకా 10 పైసలు మిగులుతుంది. మాకు వాటా వచ్చి జ్ఞాన యజ్ఞంలో మాకు వచ్చి వాటా 10 పైసలు, మీకు కొన్ని పైసలు, ఈ మైక్ పెట్టినవాడు కొన్ని పైసలు, మనకి షెల్టర్ ఇచ్చినవాడు కొన్ని పైసలు, ఇవన్నీ వేసిన వాడు కొన్ని పైసలు, అందరికి అలా పంచిపెట్టేస్తాడు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్, అంటే ఈశ్వరుడు అంటే డిస్ట్రిబ్యూటర్, ఎవరికి వలసిన కోటాలకు ఇచ్చేస్తూ ఉంటాడు. మీకు అర్థం, ఎవరి వాటాలకు ఇచ్చేస్తాడు, ఈ వాటాలని ఎవరెవరుగా మాకు వచ్చింది 10 పైసలు, అంటే మాకు ఎక్కువ షేర్ వచ్చేస్తుంది అనుకుంటారు, ఎక్కువ ఎవరు మిగులుతుంది మాకంటే, అంటే 10 పైసల కంటే ఈ వాటలో మాకు ఉండదు. అది జ్ఞాన యజ్ఞం. ఇదేంటిది జ్ఞాన యజ్ఞం. ఒక మా అందరికీ కర్తృత్వం అప్పుడు నశించలేక ఉందనుకున్నాం, ఒక కర్తృత్వం ఉన్నా కర్తృత్వం ఉంటే వాట ఇస్తాడు, పుణ్యానికి పుణ్యం పాపానికి పాపం వాట ఇస్తాడు. ఈ జ్ఞాన యజ్ఞం నాకు వచ్చి వాట 10 పైసలు మాత్రమే చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. తర్వాత మనం నరసింహరావు గారి సన్మానం 5 నిమిషాలు ఓపుగ్గా కూర్చోండి. వారికి సన్మానం అది, వారి సన్మానం అయిన తర్వాత మీరు డిస్పర్స్ అవ్వచ్చు.